कालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिशाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। చెప్పండి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. కేవలం ఇసుక రేణువులతో నిండినటువంటి ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు అడుగుపెట్టి ఇసుకలోంచి కూడా బంగారం తీసుకొస్తున్నారు, తెలుగు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడంతా బంగారం పండుతుంది అని పూర్వులు చెప్పిన మాట నిజం చేశారు. అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళంత గొప్ప వాళ్ళు ఒకళ్ళు లేరట. నేను అనలేస్తామండి, స్వయంగా పరాశరుడు అంతటి వాడు చెప్పాడు. అంధత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని అప్పయ్య దీక్షితులు గారు ఆ రోజుల్లో ముంగండ అగ్రహారం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ సింహాసనంలో తన ప్రతిభను చూపించినటువంటి మహానుభావు ఆయన ఏమన్నాడు, తెలుగువాడిగా పుట్టడం, తెలుగులో మాట్లాడడం, తెలుగులో జీవించడం మహాతపస్సు చేస్తే తప్ప సామాన్యులకి రాదు అన్నాడు ఆయన. బాగా పాతకాలంలో ఓ చిన్న కథ ఉండేది. ఓసారి ఓ ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక ఆయన పేరు రెహమాన్, ఆయన తురకవాడు. ఇంకొక ఆయన పేరు శక్తిమాన్, ఈయన హిందీవాడు. ఈ ఇద్దరితో పాటు ఓ తెలుగు ఆయన కూడా ప్రయాణం అయ్యాడు. ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా హఠాత్తుగా రెహమాన్ గారు ఏమన్నారు, మీరంతా కలిసి హనుమంతుడు మీవాడు అంటున్నారు, నిజానికి హనుమాన్ మావాడండి, మా ముస్లిం అండి అన్నట్ట. ఎవరు? రెహమాన్ గారు. దాంతో ఈ తెలుగువాడు హిందీవాడు కంగారు పడి, అదేమిటండి ఆయన మీవాడు ఎలా అవుతాడు, మా హిందువుల దేవత కదా అంటే, లేదండి మాన్ అనేది మా దాంట్లోనే ఉంటుంది, సులేమాన్ రెహమాన్ సల్మాన్ ఈ మాన్లు మాకే ఉంటాయి, కాబట్టి హనుమాన్ అని ఉంది కాబట్టి హనుమాన్ మావాడండి అన్నాడు. ఇది బాగానే ఉందనుకోండి, కానీ ఇప్పుడు హిందీ ఏం లేచాడు, మాన్నను ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళు అవుతారు, మాన్ అనేది మా హిందీ లక్షణం, మేము కూడా శక్తిమాన్ మేఘమాన్ అంటాం, మాకు ఈ శక్తిమాన్ ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి, కాబట్టి మాన్నను ఉన్న వాళ్ళంతా మా హిందీ వాళ్ళండి, అంచేత హనుమంతుడు మా హిందీవాడు, కావాలంటే తులసీదాసుని అడగండి, తులసీదాస్ గారు హనుమాన్కి అలీసా రాయలేదా అన్నట. అప్పుడు తెలుగు ఆయన లేచి, మీ ఇద్దరిది తప్పే, మాన్నను ఉన్నంత మాత్రం చేత హనుమాన్ మీవాడు కాదు, హనుమంతుడు హిందీవాడు కాదు, ముస్లింబు కాదు, మా తెలుగువాడు అన్నట. ఎందువల్ల అన్నారు మిగతా వాళ్ళు, దోవన పోయేది నెత్తి మీద వేసుకుని పనిచేసి పెట్టేవాడు ఈ ప్రపంచంలో తెలుగువాడు ఒక్కడేనండి. దానికి ఉదాహరణ చెబుతాను, రామచంద్ర ప్రభు కిష్కింద దగ్గరకు వచ్చినప్పుడు హనుమంతుడిని చూచి హనుమ నా భార్య తప్పిపోయింది, ఏమైందో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నంత మాత్రం చేత ఆ రాముడి పనంతా నెత్తిమీద వేసుకుని సీతను చూసేదాకా నిద్రపోకుండా సీతారాముల్ని కలిపాడు. ఇలాంటి పనులు ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే చేస్తారండి అంత. అలాగా మన తెలుగు వాళ్ళు ఇక్కడికి చేరి గురువు గారు దుబాయ్ వచ్చేదాకా నిద్రపోకుండా ఇంత మహాకార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి ఇందులో ఉన్న మీ అందరూ హనుమంతుళ్ళే, ఒక్కొక్కడొక్క హనుమంతుడు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అటు అబూధాబీ కానీ ఇక్కడికి కానీ వచ్చిన తర్వాత మీ భక్తి, మీ శ్రద్ధ, మీ ఆసక్తి, అనురక్తి, సంసక్తి, ఆశ్చర్యం కలిగించాయి. ఇందాక చెప్పిన కథలో తెలిసి కానీ తెలియక కానీ తెలుగువాడు చెప్పిన మాట నిజం. ఎందుకని, అంజనాదేవి ఏడు కొండలలో ఇప్పుడు అంజన పర్వతం ఉంది కదా అంజనాద్రి, అక్కడే తపస్సు చేసింది. ఈ మధ్యన అక్కడ ఆంజనేయుడి విగ్రహం కూడా పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఆ ఆంజనేయుడి విగ్రహం ఉన్నటువంటి సప్త గిరులలో ఏడు కొండల్లో ఆ పర్వతాన్ని, ఆంజనేయుడి విగ్రహం ఉన్న పర్వతాన్ని అంజనాద్రి అంటారు. అక్కడే కేసరి భార్య అంజనాదేవి తపస్సు చేసింది, అక్కడే హనుమంతుడు పుట్టాడు. అందుకని ఆంజనేయుడు పుట్టింది ఏడు కొండలలో ఒకటైన అంజనాద్రి మీద, కాబట్టి గ్యారంటీగా ఆయన తెలుగువాడు. ఆయన శక్తిని మీరంతా కూడా ఆవాహన చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేదాకానే శివకేశవుల అభేద తత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక మా వాళ్ళందరికీ ఉందండి అన్నారు. మహాభారతంలో శివుడైనా కేశవుడైనా ఒకటే అని వ్యాసుడు అడుగడుగునా నిరూపించాడు. అందుకే భారతం చదవాలండి, మహాభారతం అన్నిటికీ ప్రమాణం. ఈ పని చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే అనుమానం వస్తే వాటన్నిటికీ నిజమైన ప్రమాణం భారతమట. తిక్కన గారు మహాభారతాన్ని విరాట పర్వంతో మొదలుపెట్టాడు. ఆ విరాట పర్వం ప్రారంభంలో ఉంటుంది, వేదములకు అఖిల స్మృతి వాదములకు బహు పురాణ వర్గంబులకు వాదైన చోటులను తాముదల ధర్మార్థ కామమోక్ష స్థితికి. వేదములలో ఒక రకంగా చెప్పబడి ఉంది, ఉపనిషత్తులు ఇంకో రకంగా చెప్పాయి, పురాణములలో ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వేదం ఒక రకంగా చెబితే అందులో చెప్పిన దాని ప్రకారంగా ఉపనిషత్తుల్లో లేనప్పుడు పురాణాల్లో ఇంకో రకంగా ఉంటే ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా ఒక అనుమానం వచ్చింది అనుకుందాం కాసేపు. అప్పుడు వీటన్నిటికీ ప్రమాణం ఏమిటి అంటే, ఈ అన్నిటిల్లో చెప్పిన వాటిల్లో తేడా ఉన్నా ఫైనల్గా భారతాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. దానికి ఉదాహరణ చెబుదాం. శివుడికి రెండు పువ్వులు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అని శివపురాణం చెప్పింది. ఇప్పుడు ఆ పురా రెండు ఏమిట పువ్వులు? చంపకం కేతకం హిత్వా త్వన్యత్ సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి పువ్వు, సంపంగి పువ్వు శివుడికి ఇవ్వరాదు. కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేత్ ఇంకా ఏదైనా ఆయనకి ఇవ్వచ్చు. ఇవ్వడానికి పనికిరానివి, శివలింగం మీద పెట్టడానికి పనికిరాని పువ్వులు రెండే రెండు ఉన్నాయి. ఆ రెండులో ఒకటి సంపంగి, ఇంకోటి మొగలి. ఇప్పుడు అదే కొన్ని మంత్రాల్లో శివాయ నమః భవాయ నమః చంపక పుష్పం సమర్పయామని ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అక్కడేమో మంత్రంలో చంపకము సమర్పయామని ఉంది, చంపకం అంటే సంపంగి, అది ఇవ్వకూడదని శివపురాణం చెబుతోంది. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా? అప్పుడు భారతాన్ని బాగా పరిశీలించాలి. భారతంలో భండార్కర్ ప్రతిలో చంపకం ఆయనకి పనికిరాదని ఉన్నది, కాబట్టి ఇప్పుడు భారతాన్ని బట్టి ఆ భండార్కర్ ప్రతిపట్టి ఓహో సంపంగి పువ్వు ఆయనకి ఇవ్వకూడదు, ఎవరు అందులో చేర్చారని కనిపెట్టారు. భారతంలో చెప్పకపోతేనో, భారతంలో అన్నీ చెప్పలేరు కదా, కొన్ని కొంతవరకే చెబుతారు దేనికైనా. అప్పుడు దేన్ని తీసుకోవాలి? వ్యాసుడు రాసినటువంటి పురాణములను మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. వ్యాసుడు చెప్పనటువంటి పురాణములు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఎవడికి వాడే ఓ పురాణం రాయడం మొదలుపెట్టాడు. ఆ పురాణములన్నీ మనం చదవక్కర్లా. ఈ మధ్యనే ధర్మ సందేహంలో ఒకళ్ళు అడిగారు, గణపతికి తులసి ఇవ్వకూడదని మీరు పురాణంలో చెప్పారు, కానీ తులసి పత్రం సమర్పయామి అని వినాయక చతుర్థికి సంబంధించిన పూజాకల్పంలో ఉంటుంది. పూజాకల్పంలో 21 పత్రాలు ఇవ్వాలని ఉంటుందే, ఆ 21 పత్రాల్లో తులసి పత్రం సమర్పయామని ఉన్నది కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ముద్గల పురాణం అని ఒక పురాణం ఉన్నది. ముద్గలుడనే ఒక మహర్షి తన పేరు మీదుగా మౌద్గల్య గోత్రాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే సంకల్పంలో మౌద్గల్య సగోత్రోద్భవసి అంటారు. ఈ ముద్గలుడు తులసిని ఒక్క గణపతి చతుర్థి నాడు అంటే వినాయక చతుర్థి నాడు మాత్రం ఇవ్వచ్చు అని రాశాడు. కానీ వ్యాసుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఏం రాశాడు, అసలు నిత్యశ మయాభోగ్యాన నిత్యశ అని గణపతి తులసిని చెప్పించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో ఉంటుంది. మా చిన్నమ్మాయి శ్రీ విద్య ఈ మధ్యన ప్రణవపీఠం కోసం ఈ గణేశ పురాణాన్ని అనువాదం చేసి అందిస్తోంది. అందులో ఇవన్నీ మీకు తెలుస్తాయి చదివితే. ఒకప్పుడు గణపతి ఎట్టి పరిస్థితులలోనూ నీవు నా చేత అనుభవింపబడవు, అనగా నువ్వు నా పూజకి పనికిరావు పో అని చెప్పించాడు. అప్పటి నుంచి తులసి వినాయకుడికి మాత్రం పనికిరాకుండా పోయింది. నా నిత్యశ, నిత్యశ అంటే ఎప్పటికీ ఏనాడు నీవు నాకు పనికిరావన్నాడు. కానీ ముద్గల పురాణంలో ఒక్క చతుర్థి నాడు ఇవ్వచ్చు అని ఉన్నది. ఈ రెండింటిలో ఏది ప్రమాణం తీసుకోవాలి అని కొందరికి అనుమానం వచ్చింది. సుస్పష్టంగా చెప్పాడు వ్యాసుడు, నేను రాసిన దానికి వ్యతిరేకముగా ఎవరైనా రాస్తే దాన్ని స్వీకరించరాదు. ఇదే మాట శంకరుడు చెప్పాడు, మొత్తం మన పెద్దలు చెప్పారు. కాబట్టి వేదవ్యాసుడు విష్ణు స్వరూపుడు. విష్ణువు ఎత్తిన 22 అవతారాల్లో ఒక అత్యద్భుత అవతారం వ్యాసావతారం. వ్యాసుడనే పేరుతో విష్ణుమూర్తి అవతరించి మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోరమస్కాంత పురాణములనే 18 పురాణములు అందించాడు ఆయన. ఇది కాక 18 ఉప పురాణాలు అందించాడు. ఈ పురాణములలో వ్యాసుడు చెప్పిందే ప్రమాణం తప్ప ఇంకోడు ఎవడన్నా చెబితే అది ప్రమాణం కాదు. దాన్ని ఉరికే చదివి వదిలేయాలి, దాన్ని మనం ఆచరణలో పెట్టకూడదు. అలా వేదవ్యాసుల వారు భారతంలో శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని అణువణువున నిరూపించాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయగుం శివ అన్నాడు ఆయన. ఈ కథలు అన్ని చోట్ల ఉన్నా యుద్ధ పర్వాల్లో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. మహాభారతంలో యుద్ధ పర్వాలు 6. భారతం ఎన్ని పర్వాలు మొత్తం? 18 పర్వాలు అంటాయి. ఈ 18 పర్వాల్లో మొదటి 5 పర్వములను ఆది పంచకము అంటారు. ఆ తర్వాత వచ్చే యుద్ధాలు 6 పర్వాలు యుద్ధ షట్కము అంటారు. ఇంకా చివరి 7 వాటిని శాంతి సప్తకము అంటారు. 5, 6, 7 మొత్తం 18 పర్వాలు. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం, మొత్తం 18 పర్వాలు ఏమిటి? ఆది పర్వం, సభాపర్వం, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు. ఇవి 18 పర్వాలు. వినడం కాదు, మళ్ళీ పిలిచి అడుగుతారు మొత్తం పర్వాలు ఎన్ని, అందులో మొదటివెన్ని, మధ్యలో ఎన్ని, చివరి ఎన్ని అని కొంచెం గుర్తుపెట్టుకోండి. అందులో యుద్ధ పర్వములు 6. ఈ 6 పర్వాల్లో మొదటిది భీష్మ పర్వం. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. ఆ తర్వాత 2వది ద్రోణుడు. ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యాడు, 4.5 రోజులు మాత్రమే యుద్ధం చేశాడు. మిగతా అరపూట వాళ్ళ అబ్బాయి యుద్ధం చేశాడు అశ్వత్థామ. అక్కడికి 15 రోజులు గడిచిపోయింది. ఇంకా కర్ణుడు 2 రోజులే సేనాధిపతిగా ఉన్నాడు, అక్కడికి 17 రోజులు గడిచింది. ఇంకా శల్యుడు ఆయన 1 పూట మాత్రమే యుద్ధం చేశాడు, పూర్తిగా రోజంతా లేడు, అక్కడికి 17.5. ఇంకా మిగతా పూట కేవలం భీముడికి దుర్యోధనుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడు చచ్చిపోయాడు. అక్కడితో యుద్ధం ఆగల ఆ రాత్రి నిద్రపోతున్న వాళ్ళందరినీ అశ్వత్థామ వచ్చి చంపిపారవేశాడు కృపాచార్యుడు కృతవర్మ సహకారంతో. ఆ విధంగా 18 రోజుల మీద రాత్రి 4 గంటలతో కలిపి 18 పగళ్ళు 4 గంటలు రాత్రి యుద్ధం జరిగింది. ఇందులో ద్రోణ పర్వంలో ఎక్కువగా శివకేశవుల యొక్క అభేదతత్వాన్ని చెప్పాడండి వ్యాసుడు. 3వ రోజు యుద్ధంలో మహాభయంకర యుద్ధం జరిగింది. 3వ రోజు ఆ రోజు యుద్ధం వంటి యుద్ధం భారత యుద్ధంలో ఎక్కడ జరగలేదు. అసలు మహాభారతంలో జననష్టం బాగా జరిగింది 3వ రోజు ద్రోణుడు అడుగు పెట్టాక. అంటే యుద్ధం మొత్తంలో ఎంత అవుతుందన్నమాట? 13వ రోజు. ఆ రోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం అనే ఒక వ్యూహం పన్నాడు. ఆ వ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళాడు. వెడుతున్న అభిమన్యుణ్ణి ఎవ్వరూ ఆపలేకపోయారు. నిజంగా అభిమన్యుడితో కనుక ఆ పూట ఏ భీముడో లేక సాత్యకి, కృష్ణుడికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు సాత్యకి, ఆ సాత్యకియో ఎవరైనా వెళ్ళుంటే అభిమన్యుడు చచ్చిపోయేవాడు కాదు. తీరా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగానే సైంధవుడు వచ్చి సరిగ్గా మిగతా వాళ్ళని వెళ్ళకుండా ఆపాడు. వాడికి ఒక వరం ఇచ్చాడు శివుడు అడవిలో ఉన్నప్పుడు. సైంధవుడికి ఒక వరం ఇచ్చాడు అండో, ఈ సైంధవుడు సామాన్యుడు కాదు. వాడు ఒకప్పుడు ద్రౌపదిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు అడవిలో ఉండగా, దాంతో పాండవులు వాడిని చితక్ కొట్టేశారు. భీముడు వాడు ఒళ్ళంతా చపాతీ పిండి కొడతారు సరే, రాత్రిపూట శనివారం నాడు పూరి కూర చేసుకోవడానికి ముందు పూరి పిండిని నీళ్లల్లో కలిపి దబా 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 కొడతారు డాబాల దగ్గర. అక్కడ అలా పూరి పిండి కొట్టినట్టు కొట్టి పారేసి, ఎరా దిక్కుమన్నాడా నా భార్యను పట్టుకుపోతావుట్రా అన్నట్ట. ఇంతలో అర్జునుడు వచ్చి వాడిని చంపేస్తే చచ్చిపోతాడు, దుస్సల భర్త వాడు మన చెల్లెలి మొగుడు వదిలేయి అంటే సరే వదిలేశాడు. వీడు అవమానంతో ఉడికిపోయి ఈ పాండవులను సర్వనాశనం చేసేదాకా నిద్రపోనని ఇంటికి వెళ్లకుండా 6 నెలల పాటు అడవిలో కూర్చుని శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోమన్నట్ట. అప్పుడు వాడు పాండవుల 5 గురిని యుద్ధంలో నేను జయించాలి, ఈ వరం ఇమ్మన్నాడు. శివుడు ఇవ్వలేదండోయ్, ఇది పొసగదు, పాండవులను కథనమున జయింప అలవిగాదింద్రాదిత్రిదశులకు వినవే అయినను వదలక నీ కోరికి తీర్పవలయున ఎట్లును. ఇది కుదరదు, పాండవులను యుద్ధంలో జయించటం ఇంద్రుడి వంటి దేవతల వల్లే కాదు, ఇంద్రాది దేవతలు కూడా జయించడానికి వీలు కాని మహాపరాక్రమం కలిగిన పాండవుల 5 గురిని జయించాలని నువ్వు కోరావు, ఈ వరం ఇవ్వను. కానీ నువ్వు నా కోసం తపస్సు చేసావు, తపస్సు కూడా వ్యర్థం కాకూడదు, అందుకని ఏం చేస్తున్నాను, నీ కోరికని ఇంకో రకంగా మారుస్తున్నాను. పాండవులు 5 గురిని కాదు కానీ అర్జునుడు తప్ప తక్కిన 4 గురిని నువ్వు ఏ రోజు కోరుకుంటే ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రం జయించగలవు, కదలకుండా చెయ్యగలవు. ఆ పూట ఆ పాండవులు 4 గురితో పాటు ఎవరున్నా వాళ్ళని కదలకుండా చేసే శక్తి నీకు ఇస్తున్నానన్నాడు ఆయన. చాలా అద్భుతమైనది. అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ అనువాదం చేశాడు దాన్ని. విజయుడొకడు దక్క అతి వీరుల పార్థుల ఉన్న 4 నిజం ఒకనాటి కయ్యమున నీవు జయింపుము ఫల్గునుండు సర్వ జగదజయ్య విక్రముడు వాని ఎదుర్కొని నాకునైన పోర జితుని చేయుటెంతయు భరం బగు నిక్కము పల్కి తింజుమీ. అర్జునుడు తప్ప తక్కిన 4 అంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఈ 4 నువ్వు కోరుకున్న ఒక రోజు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు జయించే అవకాశం నీకు ఇస్తున్నాను, ఈ వరం ఇస్తున్నాను. ఆ పూట నీదే సామ్రాజ్యం. అర్జునుణ్ణి నేనే ఎదిర్చి యుద్ధం చేయలేను. పాశుపతాస్త్రం ఇచ్చేటప్పుడు నాతో యుద్ధం చేశాడు వాడు, నన్నే మెప్పించాడు. అటువంటి వాణ్ణి నువ్వెక్కడ జయిస్తావు, పైగా అఖిలాస్త్ర శస్త్రసకుడు అపరాజిత యశో విశాలుడు విష్ణువు శ్రీకృష్ణుడు అతనికి ప్రియమిత్రుడు, కాబట్టి అర్జునుడిని జయించే శక్తి మాత్రం నీకు ఇవ్వను, వరం ఇవ్వను అన్నాడు. సరే వీడింతా చేసి 4 ఒక్కరోజు జయించే వరం పొందాడు. ఆ వరం ఈ రోజు ఉపయోగించుకున్నాడు వాడు. అభిమన్యుడు వెళ్ళగానే అభిమన్యుడి వెంట వెడుతున్న భీముణ్ణి, ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుణ్ణి, అతనితో వచ్చిన కృష్ణుడి తమ్ముడు సాత్యకిని, ధృష్టద్యుమ్నుణ్ణి, చేకితానుణ్ణి, శిశుపాలుడి కొడుకు మాగధ సహదేవుణ్ణి, ఇలా ఒక్కడిని అందరినీ జయించి పారేశాడు. శిశుపాలుడి కొడుకు పాండవ పక్షపాతం ఉండయి, వాడు పక్కనే చేరాడు. అలాగే జరాసంధుడి కొడుకు పేరు సహదేవుడు, వాడిని మాగధ సహదేవుడు అంటాడు. ఈ అందరినీ కూడా కదలకుండా సూర్యాస్తమయం వరకు నిలబెట్టాడు వాడు, ఇది శివుడిచ్చిన వరంతో. దానివల్ల ఏమైపోయింది, అభిమన్యుడు ఒంటరివాడు అయిపోయాడు. మహాయుద్ధం చేశాడు ఆ పూట, అక్షౌహిణి సైన్యం చంపి పారేశాడు. కానీ వాడు దురదృష్టం ఏంటో తెలిసిన, దుర్యోధనుడు దొరికాడు, చంపబోతూ ఉంటే రథసారథి అన్నాడు, దుర్యోధనుడిని భీముడు చంపాలి, నువ్వు చంపేస్తే భీముడు అయ్యో నేను దుర్యోధనుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, ఈ ప్రతిజ్ఞ భంగం అయ్యింది అని ఆత్మహత్య చేసుకుంటాడు, మీ పెదనాన్ని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వీడిని చంపన్నట్ట. చూసారా, కాబట్టి ఏం చేశాడు, దుర్యోధనుడిని వదిలేశాడు. కర్ణుడు దొరికాడు, ఒక్క దెబ్బకు నరికేసేవాడు. ఈలోపు మళ్ళీ రథసారథి వీడిని అర్జునుడు చంపాలి, మీ నాన్న చంపాలి అన్నట్ట. ఈ విధంగా వాళ్ళ పెద్దలు చేసిన ప్రతిజ్ఞ అభిమన్యుడిని చంపింది నిజానికి. కేవలం ఆ ప్రతిజ్ఞ లేకపోతే ఆ పూటతో దుర్యోధనుడు తెచ్చేవాడే, కర్ణుడు తెచ్చేవాడే, ద్రోణుడు పోయేవాడే, ఒక్క అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్ముడు తప్ప మిగతా వాళ్ళందరికీ వాడి చేతిలో పోయే కాలం వచ్చేది. కానీ ఈ ప్రతిజ్ఞ వల్ల కొట్టడం వదలడం, చివరికి ఏం చేశాడు కర్ణుడు, ద్రోణాచార్య వీడెక్కడ దొరికాడండి నాకు, వీళ్ళ నాన్నకంటే 7 ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు, వీళ్ళ నాన్నతో పోరాడాను కానీ ఎంతో యుద్ధం చేయలేదు, వాడు నన్ను చంపేస్తున్నాడు, నేను బతకాలంటే ఏం చెయ్యాలి అన్నట్ట. అయితే ఓ మంచి అర్థం, వీడి చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు వీడిని ఎవరూ చంపలేరు, నువ్వు వెనక నుంచి వచ్చి వాడి విల్లు విరగొడితే ఆ తర్వాత వీడిని చంపేయచ్చు అన్నట్ట. ఇది గురువు గారు ఇచ్చిన సలహా. దిక్కుమాల గురువులు అలా ఉండేవారట, కాళ్ళకి దండం పెడితే ఏదైనా ఇచ్చేయటమే. అందుకే పాడవడం మొదలు పెడితే విప్రుడిలాగా పాడేవాడు ఎవడు లేడన్నాడు భారతంలో. సరే వీడు చాలా తెలివిగా పారిపోతున్నట్టుగా నటించి వెనక్కి వచ్చేసాడు కర్ణుడు. కర్ణుడు వెనక నుంచి వస్తాడేమో అని వాడు వెనక్కి తిరిగి చూడకుండా అందరూ ఒక్కసారి భేదపడ్డారు. ఈ అందరితో యుద్ధం చేస్తూ వెనక వస్తున్న కర్ణుడు చూసుకోలేదు. ఆ సమయంలో కర్ణుడు వెనక నుంచి మంచి బలమైన బాణంతో అభిమన్యుడి చేతిలో ఉన్న ధనుసు విరగొట్టేశాడు. సరిగ్గా ఆ ధనుసు విరిగిందో లేదో గురుడు అశ్వంబులో కూల్చాను, గురువుగారు గుర్రాలు చంపేశాడు. సర్వసముఖ కృపుడు చంపే సారథి, సారథిని కృపాచార్యుడు చంపేశాడు. దాంతో రథం పోయింది, ధనుస్సు పోయింది. అయినా ఏమాత్రం జంకకుండా కత్తి డాలు తీసుకుని రివ్వున పైకి ఎగిరాడు వాడు. ఆ సమయంలో కత్తిని విరగొట్టి పారేశాడు అశ్వత్థామ, డాలు ఇంకోటి విరగొట్టాడు, అయినా కిందకి దూకాడు, రథచక్రం తీసుకున్నాడు, దాంతో 15,000 మందిని చంపేశాడు. ఇంకా ఒకటేంటండి, వాడి చేతులు ఏది కనపడితే అది పూచిక పుల్ల కనపడినా అది బ్రహ్మాస్త్రం అయిపోయింది ఆ పూట. అలా యుద్ధం చేశాడు. చిట్ట చివరిగా లక్ష్మణ కుమారుడిని చంపాడు. ఆ తర్వాత దుశ్శాసనుడి కొడుకు వాడు యుద్ధం చేస్తూ ఉండగా ఒకళ్ళ కథలు ఒకళ్ళకి తగిలే ఇద్దరు కింద పడ్డారు. దుశ్శాసనుడి కొడుకు ముందు తెచ్చాడు, అభిమన్యుడి మీద అందరూ పడి కొళ్ళబొడిచి పారేశారట. ఆయన శరీరంలో అసలు శరీరం ఉందా, ఈటెలు కత్తులు ధనుస్సులే ఉన్నాయా అన్నట్టయిపోయి ఒళ్ళంతా బాణాలతో ఈటెలతో కత్తులతో నిండిపోయింది. అలా చంపారు. ఈ విషయం సాయంత్రం వేళ కొంచెం ఆలస్యంగా వచ్చిన అర్జునుడికి తెలిసింది. ఆ పూట అర్జునుడు యుద్ధంలో 15 మైళ్ళ దూరం చాలా దూరం వెళ్ళిపోయాడు. సంసప్తకులు అనే వాళ్ళతో యుద్ధం చేశాడు. ఇక్కడ లేడు ఆయన. మహాభారతం పెద్ద యుద్ధం అండి. కురుక్షేత్రం అంటే 84 చదరపు మైళ్ళ విస్తీర్ణ స్థలంలో జరిగిన యుద్ధం. ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే అందరూ ఒక చోట ఉంటారా? ఉండరు కదా. గట్టిగా 4 వస్తే కారు సరిపోతే 2 కారులు వస్తున్నాం మనం. అటువంటిది ఏకంగా ఇన్ని అక్షోహిణీల సైన్య యుద్ధం చేయాలంటే ఎంత దూరం ఉండాలో ఆలోచించండి. అర్జునుడి యుద్ధం అక్కడికి 15 మైళ్ళ దూరంలో జరిగింది. పాప యుద్ధం అయి చీకటి పడ్డాక శిబిరానికి వస్తే అందరూ వచ్చి నమస్కరిస్తున్నారు, కానీ అభిమన్యుడు కనపడలేదు. ఈయనకి ఈలోపే ఎడంకన్న ఎదిరింది, కంగారు పడుతూనే ఉన్నట్ట. కృష్ణ శిబిరమునకు రాగానే రోజు నా కాళ్ళకి దండం పెట్టి కాసేపు కాళ్ళు నొక్కే నా కొడుకు అభిమన్యుడు కనపడటం లేదు, ఏమయ్యాడు అన్నట్ట. ఆయనకు కొంచెం అనుమానం వచ్చింది. కృష్ణుడు కిక్కురు అంటలేదు, ఆయన ఏం మాట్లాడడు, సమయం వస్తే తప్ప మాట్లాడడు, అది కృష్ణుడి లక్షణం. కొంచెం సైలెంట్గా ఉంటాడు కృష్ణుడు, అత్యవసరమైనప్పుడు మాట్లాడతాడు. ఇంతలో మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. నేను అలా వెళ్ళగానే మన గురువుగారు పద్మవ్యూహం పన్నారు, ఈ పద్మవ్యూహంలోకి అడుగుపెట్టే అధికారం శక్తి నాకు తప్ప ఎవరికీ లేవు, నేను వెళ్ళగలను, చిత్తకొట్టి వెనక్కి రాగలను, నా కొడుక్కి వెళ్ళడం వచ్చు కానీ బయటికి రావడం రాదు. కొంపదీసి మా వాళ్ళు ఏమైనా వెకిలి తెలివితేటలు చూపించి అతను లోపలికి పంపారా, నువ్వు మాట్లాడవు అంటూ ఉండగానే సభలో ఉన్నటువంటి వాళ్ళంతా మౌనంగా ఏడుపు మొహాలతో తల వంచుకొని అర్జునుడికి స్వాగతం చెప్పారు. ముందు ధర్మరాజుకి నమస్కరించాడు, ఆ తర్వాత అందరికేసి చూశాడు. అసలు ఎవరు తలెత్తరు, నా ఉపన్యాసం వింటూ వింటూ మధ్యలో మీరు తల చప్పట్లు కొట్ట మర్చిపోయినట్లుగా వాళ్ళంతా పూటంతా తలకాయలు వచ్చి కూర్చున్నారు. దాంతో ఇది అనుమానం వచ్చింది. నాయనలారా ఏం జరిగిందో చెప్పండి, నా కొడుకు ఏమయ్యాడు అభిమన్యుడు, మీ తెలివితేటలు మండిపోను, నా కొడుకుని ఏమైనా పద్మవ్యూహంలోకి పంపారా అని అడిగాడు. అప్పుడు భీముడు లేచి నిజమైన అయినా జరిగింది ఇది, వాడేమో లోపలికి వెడితే వెంట మేము వెడదాం అనుకున్నాం పద్మవ్యూహంలోకి, కానీ వెళ్లకుండా పరమ దుర్మార్గుడు సైంధవుడు అడ్డం కొట్టాడు, సైంధవుడికి ఆ శక్తి శివుడి వరం వల్ల వచ్చిందిట. అందువల్లే మేము అతనికి సాయం చేయలేకపోయాం. సాయంత్రం దాకా మహాయుద్ధం చేసి హేమహేమీలను చంపి మన ప్రతిజ్ఞల వల్ల చివరికి ఆయన చచ్చిపోయాడు. మనమే ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని, కర్ణుడిని అందరినీ చంపేవాడే అని పాపం కన్నీళ్లు పెట్టుకుని ధర్మరాజు, భీముడు చెప్పారు. ఒక్కసారి కొడుకు మరణ వార్త అనగానే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆయన చిత్రం చెప్పమంటారా, ఆయన కొడుకుల్లో కొడుకు అంత పూర్వం చచ్చిపోయాడు. ఉలూచి అని ఒక నాగకన్య ఉన్నది. ఆ నాగకన్య నాగాల్యాండ్ అని పిలువబడుతుంది. ఇప్పుడు ఆ నాగాల్యాండ్ను పరిపాలించే రాజుగారి యొక్క కూతురు ఉలూచి. ఉలూచి కొడుకు ఇరావంతుడు యుద్ధంలో చచ్చిపోతే ఇంత ఏడవలేదు. ఆయనకి ఇంకా కొడుకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోయినా ఏడవలేదు. ఒక్క అభిమన్యుడి మీదే ఆయనకి అంత వ్యామోహం. కారణం అంత వినయవంతుట, అంత గొప్పవాట, మంచి పరాక్రమవంతుడు, స్ఫురద్రూపి. చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో అంత నవ్వు బాగుంటుందిట. కొందరు నవ్వుతారు, వెన్నెల కాసినట్టు ఉంటుంది ఆ నవ్వు. కొంతమంది నవ్వుతాడు, విషపు నవ్వు, దెబ్బకి అడిలి పారిపోతాం మనం. అందుకని కొందరు నవ్వకుండా ఉంటే మంచిది, కొందరు నవ్వితే బాగుంటుంది. పైగా చంద్రుడు అంశతో పుట్టడం వల్ల అభిమన్యుడు కూడా ఇదిగో నా లాల్చీలాగా, నా ముఖంలాగా తెల్లని ముఖంతో, అందమైన ముఖంతో కళకళ ఆడిపోయేవట. అభిమన్యుడు కూడా కొంచెం నాలాగే ఇంచుమించుగా అందంగా ఉండేవట. అందుకని అభిమన్యుడి గుణములు, సౌందర్యము, ఆ నవ్వు, ఆ మాటలు ఆకర్షించేవి అందరినీ. ఆ కొడుకంటే అంత ఇష్టం కూడా అదే కారణం పాపం. కొన్ని కొన్ని పురాణములు జాగ్రత్తగా విని అలాంటి పనులు చేయకుండా ఉండాలి మనం. పోయే కాలం వచ్చే ముందు నోటి నుంచి ఏం మాటలు వస్తాయో మనకు తెలియదు. అందుకే నోరు వల్లే కీర్తి పొందుతాం, నోరు వల్లే అపకీర్తి వస్తుంది, చివరికి నోరా వీపుకి తేకే అన్నారు. ఒకప్పుడు ఈ దంతాలు ఉన్నాయట. ఈ దంతాలు ఏమన్నాయి, 32 దంతాలు, నాలుక నాలుక. నువ్వు మా మధ్యలో ఉంటూ ఉంటావు, నీకేమైనా వరం కావాలేమో కోరుకుంటే నాకేం వరవక్కర్లా, మీ నాలుక మధ్యలో ఉంటూ కూడా నేనే మీ మధ్యలో పట్టడం లేదు. మీరు చూడండి, పళ్ళతో మనం నవ్వులుతాం, నవ్వులుతున్నప్పుడు ఎప్పుడైనా నాలుక పళ్ళ కింద పడుతుందా, పడితే మొత్తం నాలుక తెగ కింద పడుతుంది. మీరు అన్నం నవ్వులుతున్నారు తప్ప నన్ను కొరకట్లేదు. నన్ను కొరక్కకుండా జాగ్రత్తగా చూస్తున్నందుకు నేనే మీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని దంతాలతో నాలుకంది. వెంటనే ఏమన్నాయి, నీకు పుణ్యం ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు పిచ్చివాగుడు వాగితే నీకేమవ్వదు, మా పళ్ళు ఊడగొడతారు. వాగేది నాలుక కానీ ఊడేవి పళ్ళు, అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మమ్మల్ని రక్షించు, అదే మాకు ఇచ్చే వరం అన్నాయిట. చాలా మంచి కథ ఇది. నాలుక మాట్లాడుతుంది కానీ ఊడేవి పళ్ళు. ఒరే ఎక్కువ మాట్లాడితే పళ్ళు ఊడగొడతానంటారు, పాప పళ్ళు ఏం చేసి మాట్లాడేది దిక్కుమన్నారు ఇక, అవునా? కాబట్టి నాలుక చేసే పనికి పళ్ళు ఊడగొట్టుకున్నట్టుగా, నాలుకతో మాట్లాడితే వీపు చెట్లు కొట్టుకున్నట్టుగా. చాలా విచిత్రమైనటువంటి లక్షణం ఏమిటి, కేవలము వాళ్ళ యొక్క ప్రతిజ్ఞలు ఆయన పాడు చేసే. దాంతో పాప ఆయన స్పృహ తప్పి కింద పడిపోయి అభిమన్యుడి మీద ఉన్నటువంటి మాటల వల్ల, ఆయన మీద ఉన్న వాత్సల్యం వల్ల ఏడ్చాడు కాసేపు. తర్వాత తేరుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా వినవలసిన అద్భుతమైన కథ. తేరుకుని వెంటనే ఉన్నాడు, అన్నయ్య నీవు, ఇక్కడున్న మహారాజులు, కృష్ణుడు అందరూ నేను చేసే ప్రతిజ్ఞ వినండి. వినుడి నాదు ప్రతిజ్ఞ, నీవు నిఖిలోర్వీనాథులు సింధురాజు నవశ్యంబును ఎల్లి చంపుదు భయస్థుండై నినున్వేడినన్ వనజాక్షు శరణంబుదొచ్చినను గర్వం వేది నన్నుంతగంగని నన్ పోరు తొరంగిపోయిన ఎరుంగంగాని సత్యవ్రత. నీవు మహారాజులు నేను చేసే ప్రతిజ్ఞ వినండి. రేపు సూర్యుడు అస్తమించేలోపు సింధురాజుని, సైంధవుణ్ణి చంపి తీరతాను. సైంధవుడి అసలు పేరు జయద్రథుడు, సింధు దేశంలో వాడు కాబట్టి సైంధవుడు అన్నారు. వాడిని రేపు సూర్యుడు అస్తమించేలోపు చంపి తీరతాను. ఎప్పుడు చంపట్ట, భయంతో యుద్ధం వదిలి పారిపోతే, యుద్ధం నుంచి పారిపోయిన వాడిని చంపకూడదు కనుక చంపను. లేదా శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళు పట్టుకుని, కృష్ణ నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించమని అర్జునుడికి చెప్పు అంటే విడిచిపెడతాను. లేదా అన్న ధర్మరాజ నీ కాళ్ళు కొట్టుకున్న వాడిని విడిచిపెడతాను, ఇది కాకపోతే నన్ను పట్టుకోవాలి, భయస్తుండై నన్ను వేడినన్, నన్ను పట్టుకుని జరిగింది ఏదో జరిగింది, నేను అభయం కోరుతున్నాను, నన్ను సంపద్దు అని నన్ను కోరుకున్నా, వేడుకున్నా, శరణు కోరుకున్నా విడిచిపెడతాను. ఇది కాక వాడు యుద్ధంలో ఉన్నాడా, సూర్యాస్తమయంలోపు వాడిని చంపుతాను. ఒకవేళ రేపు సూర్యుడు అస్తమించేలోపు వాడిని చంపకపోతే గాంధీవంతో పాటుగా అగ్నిగుండాన్ని వ్రేల్చుకుని ఆ అగ్నిలో దూకి భస్మైపోతాను, పైగా విల్లుతో పాటు బూడిదైపోతాను అన్నాడు. అనగానే భీముడు ఆనందంతో పెద్ద శంఖం ఊదాడు, అలాగే దేవదత్తాన్ని అర్జునుడు ఊదాడు, పాంచజన్యాన్ని కృష్ణుడు ఊదాడు. ఈ శంఖ శబ్దాలు సైంధవుడికి తెలిసిపోయాయి. ఇక్కడ కూడా సిబిసిఈడి వాళ్ళు ఉంటారుండే, సిసి కెమెరాలు అన్ని చోట్ల ఉండే ఆ రోజుల్లో కూడా. ఈ శిబిరాల్లో వీళ్ళ దగ్గరే వీళ్ళ మనుషుల్లో నటిస్తున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి సైంధవుడికి చెప్పారు ఈ విషయం. వాడు వణికిపోయాడు. వాడు కంగారు పడి గురువుగారి కాళ్ళ మీద పడి, గురుదేవ ఇంక నేను రేపు యుద్ధానికి రాను, అర్జునుడు యుద్ధం చేస్తే శివుడు కూడా యుద్ధం చేయలేడని అందరికీ తెలుసున్నదే, ఇంద్రుణ్ణి రక్షించిన వాడు కాలకేయులు అని పేరు కలిగినటువంటి రాక్షసుల్ని 3 కోట్ల మందిని చంపాడు, 14,000 మంది నివాత కవచుల్ని చంపాడు, కాలకేయ నివాచ కవచాది రాక్షసుల్ని చంపిన ఆ మహావీరుడితో నేను యుద్ధం చేయలేను, నేను పారిపోతానని కానీ దుర్యోధనుడికి చావు తెలివితేటలు వచ్చేయండి. దుర్యోధనుడు చాలా తెలివైన వాడు. వాడు ఏమనుకున్నాడు, రేపు సూర్యుడు అస్తమించేలో దాకా ఈ సైంధవుడిని యుద్ధంలో అట్టే పెడితే పోతే వీడు పోతాడు, నాకు వచ్చే నష్టం లేదు, కానీ వీడిని చంపలేకపోతే అర్జునుడు పోతాడు, నాకు గొప్ప లాభం అది. వెంట్రుకతో కొండకేస్తే వస్తే కొండ వస్తుంది, లేకపోతే పోతే వెంట్రుక పోతుంది. వీడు వెంట్రుక లాంటి వాడు, వాడికి బావాలేదు జావాలేదు. అందుకని ఈ బావగారిని కనుక రేపు సూర్యుడు అస్తమించేదాకా యుద్ధంలో అట్టే పెట్టగలిగితే లాభం. ఎందుకని ఎలాగో మేమందరం కాపలకు వస్తూ ఉంటాం కనుక అర్జునుడు చంపలేడు, అర్జునుడు వీడిని చంపలేకపోతే అన్నమాట ప్రకారం గాంధీవంతో నిప్పుల గుండంలో దూకుతాడు, బూడిదైపోతాడు, దాంతో అర్జునుడు పేడబోయి మాకు విజయం వస్తుంది. ఒకడు పోతే వీడు పోతాడు, వీడు పోతే వచ్చేది ఏమైంది నష్టం, బోల్డ్ మంది ఉన్నారు వీడు ఒకడు అనుకుని వాడిని బాగా నచ్చ చెప్పి నీ వెంట నేనుంటాను, కర్ణుడు ఉంటాడు, గురువుగారు ఉంటారు, అశ్వత్థామ ఉంటాడు, శల్యుడు ఉంటాడు, శకుని ఉంటాడు, కృపాచార్యుడు ఉంటాడు, యాదవ సేనాధిపతి కృతవర్మ ఉంటాడు, ఇంతమంది నీ కూడా ఉండగా నీకేమిటి భయం, ఇది కాక సంసప్తకులు ఉండనే ఉన్నారు, భూరిశ్రవుడు మహాపరాక్రమవంతుడు, వాడు బాహ్లికుడికి మనవడు కూడా, ఇంకా మహావీరులు సాక్షాత్తు కుంతీదేవి చెల్లెలైనటువంటి రాజాధిదేవి కొడుకులు విందానువిందులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఉండగా నీకేం భయం అని బాగా నచ్చ చెబితే, సరేలేండి నన్ను రక్షించండి, నా తల తెగిపోతే మీ చెల్లెలు బాధపడుతుంది అని ఆ తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారండి మీ దగ్గరే నేను అర్జునుడు అందరం విలువిద్య నేర్చుకున్నాం కదా, కానీ అర్జునుడిని మేము ఎందుకు జయించలేకపోతున్నాము అని అడిగాడు. అప్పుడు ఆయన నవ్వి, నేను అందరికీ పాఠం చెప్పినా ఆయన కృషి చేశాడు, బాగా కృషి చేసి అభ్యాసం చేసి విలువిద్యలో అందరినీ మించిపోయాడు, అందరూ సుఖంగా ఉంటున్న రోజుల్లో ఆయన అడవిలో ఉండి శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం వంటి అస్త్రాలు పొందాడు. అర్జునుడు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడో, ఆయన ఎప్పుడు నిరంతరం విద్యాభ్యాసం చేస్తూనే ఉంటాడు, కృషి చేసి ఇంకా 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 శక్తులు పెంచుకుంటాడు, అవి మనం నేర్చుకోవాలి. ఉద్యోగం రాగానే ఇంకా నాకు వచ్చేసింది సెటిల్ అయిపోయాను అనుకోవడం, ఏ స్కిల్స్ పెంచుకోడు వాడు, రావడం పోవడం, ఆదివారం దొరికిందా ఇంకేముంది బారు బారు దేఖో అని బారు, అందులో పోతే ఇక మిగిలేదు అదే, ఆ బారు బీరు తప్పేం మిగలవు. కానీ ఉద్యోగంలోకి వెళ్ళాక కూడా ఇంకా పెంచుకోవాలి, చాలామంది చేసే పొరపాటు అది, ఇంకెన్నాళ్ళైనా రాజాధిరాజాయ ప్రసంగ సహనే తప్ప కొత్తగా వేదమంత్రాలు నేర్చుకోకపోతే అలాగే పడి ఉంటాం. చూసి నేర్చుకోండి. చాలామంది అడిగారు ఏం చెయ్యాలండి అభ్యాసం చేయడానికి, ఏమీ లేదు, రోజంతా వీలున్నంత వరకు కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నించు, నీకు వచ్చిన దాంట్లో ఇంకా గొప్పవాడు అనిపించుకో, నీవు ఒక రంగంలోకి అడుగు పెడితే అందులో నిన్ను మించిన వాడు ఉండకూడదు, అది దొంగతనమైనా పర్వాలేదు. అంటే ఇప్పుడు దొంగతనం చేయమని కష్టమా, అది దొంగడైనా పర్వాలేదు, దొంగతనంలో వాడే గొప్పవాడు అనమాట. నువ్వు రన్నింగ్ రేసులో కడితే ఫస్ట్ ప్రైజ్ రావాలి, విన్నింగ్ రేస్లో కడితే అందరూ ఫస్ట్ ప్రైజ్ రావాలి, యుద్ధానికి కడితే అందరూ గొప్పవాడు అయి ఉండాలి, తెలుగు చదివితే తెలుగులో నిన్ను మించినవాడు ఉండకూడదు, సంస్కృతం చదివితే అందులో నిన్ను మించినవాడు ఉండకూడదు, సాఫ్ట్వేర్లో కడితే నిన్ను మించిన సాఫ్ట్వేరు హార్డ్వేరు ఇంకోటి ఉండకూడదు. సగం సగం చదవడం వల్లే అటు ఇటు కాకుండా పోతున్నాం. అర్జునుడు యావ జీవితం అవతారం చాలించేదాకా రోజు అభ్యాసం చేస్తూ బాణ విద్యలో ఇంకా గొప్పవాడయ్యాడండి. అంతేగాని నాకు ఉద్యోగం వచ్చేసింది, వచ్చేసాను దుబాయ్, ఇక నేను కౌబాయ్ అనుకునే అందులోనే సంతృప్తి పడితే ఇంకా అదే జీతం ఎన్నాళ్ళైనా. కాబట్టి అర్జునుడిని చూసి నేర్చుకోవాల్సింది అదే అన్నాడు గురువు గారు. సరే అక్కడికి ఇదైపోయింది. ఇప్పుడు అక్కడ అర్జునుడు ప్రతిజ్ఞ చేసి తన డేరాలోకి బయలుదేరాడు. వాళ్ళందరి కోసం రాత్రిపూట ఉండడానికి శిబిరాలు వేశారు. యుద్ధరంగంలో ఉండే వాళ్ళకి బిల్డింగ్స్ ఉండవు కదా, టెంపరీ బిల్డింగ్స్ అన్నమాట, మన అపార్ట్మెంట్లు కంటే నయ్యలనండి. చక్కగా శిబిరంలో చల్లని నీళ్లతో విసిరేటటువంటి స్త్రీలు ఉండేవారు, మంచి భోజనాలు పెట్టేవారు, సంగీతాలు వినబడేవి తెల్లవారులు, పురాణాలు చెప్పేవాళ్ళు ఉండేవారట. చాలా విచిత్రమైన తెలిసిన మీకు, అర్జునుడు ప్రతిజ్ఞ చేశాక సైనికులంతా చకచక స్నానాలు చేసి గాయాలకు మందులు పూసుకుని సంగీతం ఇష్టమైన వాళ్ళు సంగీతం శిబిరాల్లోకి వెళ్ళారట. అంటే అక్కడ ఒక పెద్ద ఇలాగే ఒక ఆడిటోరియం ఉంటుంది, అక్కడంతా సంగీతం వినిపిస్తూ ఉంటారు, అక్కడ కొందరు సంగీతం వింటారు, కొంతమంది పురాణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ పురాణం ఇష్టమైన వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అనమాట, మీలాంటి పుణ్యాత్ములు పౌరాణికుల దగ్గరికి వెళ్ళారు, ఈ డిస్కో డ్యాన్సుల దగ్గరికి వెళ్ళలేదు. అలా ఎవరికి ఏమి ఇష్టమైతే అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ చేశారట. అందరూ కూడా ఏది పురాణాలు వింటున్న వారు ఆ పురాణాలకి దండం పెట్టి, మేము వింటున్న పురాణ ఫలితం వల్ల అర్జునుడు రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపుగాక అని ఫలితం అర్జునుడికి దారపోశారు. వాళ్ళు సేవకులంటే, వాళ్ళు సైనికులంటే గురువుగారి దగ్గర ఉద్యోగం చేస్తూ పక్కవాడు బాగుండాలని కోరుకోవట్లేదు వాడు. అంత మంచి భక్తి అన్నమాట. సంగీతం వింటున్న వాళ్ళు ఈ సంగీత ఫలితం ఆయనకి దారపోశారు. కొందరు అగ్రపుస్తకంబులు నర్చించిరి అంటాడు, అంటే వేదములు పురాణములు ఈ పుస్తకాలు పట్టుకొచ్చి శివకేశవులు పక్కన పెట్టి, ఓ పక్కన శివలింగం ఓ పక్కన విష్ణు విగ్రహం పెట్టి, ఆ పుస్తకాలు అక్కడ పెట్టి వాటి మీద పువ్వులు పెట్టి ఈ పుస్తకాలు నర్చిస్తున్నాం, ఈ ఫలితం వల్ల అర్జునుడికి విజయం కలగాలని కోరుకున్నారు. ఇప్పుడు అర్జునుడు వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ తన శిబిరంలోకి వచ్చాట. రాగానే కృష్ణుడు వచ్చాడు. రోజు అర్జునుడు శిబిరంలోకి రాగానే కృష్ణుడికి ఒక ఆసనం ఇచ్చి ఆ ఆసనంలో కృష్ణుడు కూర్చోబెడతాడు. కూర్చున్నాక పూజ చేస్తాడు. ఆ రోజు కూడా కృష్ణుడు కూర్చోబెట్టాడు, కాళ్ళు బంగారప్పళ్ళెల్లో పెట్టి కడిగాడు. అర్జునుడు ఎంత భావ అయినా కృష్ణుడిని దేవుడిగా కొలిచాడండో, ఇద్దరికి ఎంతో చనువు అయినా ఎప్పుడు బావా బావా ఆవు పాల కోవా సగ్గుబియ్యం జావా అనేవాడు కాదు. నువ్వు పరమాత్మవని నాకు తెలుసు, నన్ను అనుగ్రహించు అని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆ తర్వాత గంధం తానే అరగదీసి ఆ గంధం ఒళ్ళంతా పూశాడు. నీలంగా ఉండే కృష్ణుడి శరీరం అంతా అందమైన గంధంతో పూతపూయబడి ఎంతో అందంగా కనపడ్డట్టయిన. కొందరికి గంధం పూస్తే ఆ గంధం వల్ల ఆ శరీరానికి ఉన్న అందం ఇంకా పెరుగుతుంది. అందుకే జయదేవుడు అన్నాడు, భక్త జయదేవుడు, చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి. చందనము అంటే గంధము, చర్చిత పుయ్యబడింది, చందనము పుయ్యబడిన నీలకళేబర నల్లని శరీరం కలిగినవాడా, కృష్ణుడి శరీరం నల్లగా ఉంటుందిట అందుకని నీలకళేబర నల్లని వాడా. ఎటువంటి నల్లని వాడు, ఒళ్ళంతా గంధం పుయ్యబడిన నల్లని వాడు. ఆయనకు ఒళ్ళంతా గంధం పూశారు, ఆ గంధం ఆరిపోయింది, ఆ గంధంతో ఆయన నల్లని శరీరం తళతళ మెరిసిపోతుందట. ఇక రెండవది పీత వసన, వసనము అంటే వస్త్రం, కట్టుకునే బట్టని వసనము అంటారు. పీత అంటే పసుపు, పసుపు పచ్చని బట్ట అంటే ఆయనకి ఇష్టం, బంగారపు బట్ట కట్టుకుంటాడు, అందుకని పీతాంబరధారి అనగా పసుపు పచ్చని వస్త్రము కట్టుకునేవాడు. ఈ మధ్యన వాడు పురాణంలో పీతాంబరధారి అంటే పట్టు వస్త్రం కట్టుకున్నాడని చెప్పాడు వాడు. వాడు ఏ పురాణంలో చదివాడు మరి, వాడికి ఏ భాష వాడు నేర్పాడు, పట్టు వస్త్రం అనకూడదు. పీత అంటే పసుపు, క్షౌమము కౌశేయము అంటే పట్టు వస్త్రం, అందుకే పీత కౌశేయ వాస. మీరు రోజు విష్ణు సహస్రనామం చదువుతున్నారు వింటున్నారు, అందులో ధ్యాన శ్లోకం ఏమనుంటుంది, మేఘశ్యామం పీత కౌశేయ వాసం. పీత అంటే పసుపు, కౌశేయమంటే పట్టు, వాసము వస్త్రం కట్టుకున్నాడు. అంటే అక్కడ ఆయన పసుపు పచ్చని పట్టు బట్ట కట్టాడు. అందుకని ఒకవేళ మీరు పట్టు వస్త్రం అనాలోచిస్తే పట్టు పీతాంబరాలు అనండి. మొత్తం మీద పీత వస్త్రం కట్టుకున్నాడు ఆయన. వనమాలి, మెడలో వనమాల, అడవిలో ఉన్నటువంటి ఆకులతో, తులసి దళములతో, పువ్వులతో కూర్చినటువంటి దండ వేసుకున్నవాడు. అది వేశాక, మెడలో దండ వేశాక ఆయన చేతులు కాస్త పాయసం పెట్టాడు, అది తిన్నాడు. ఆయనకు కొన్ని ఆభరణాలు ఇచ్చాడు. ఇలా మొత్తం మీద కృష్ణుడిని పూజించాడు. పూజించగానే కృష్ణుడు, నాయన అర్జున, ఎందుకు అంత తొందరపడ్డావు, అంత భయంకర ప్రతిజ్ఞ చేసావు? సూర్యుడు అస్తమించేలోపు ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని ఇటువంటి వాళ్ళందరినీ జయించి ఎక్కడో వెనక దాక్కున్నటువంటి సైంధవుణ్ణి చంపడం అంత తేలిక? అంత తొందరపడ్డావు, పోని చంపుతాను అనకుండా చంపకపోతే అగ్నిలో దూకుతానంటావు ఏమిటి రా నాయన, నిన్ను నేను రక్షించడం ఎంత కష్టం అనగానే, కృష్ణ నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, అన్నిటికీ మించి నీ మీద నమ్మకం ఉంది, నిన్ను నమ్మాను, నువ్వు చూస్తూ ఉండగా నన్ను చావనివ్వవు. అంటే కృష్ణుడు మాట ఇచ్చాడు, నేను బతికుండగా నిన్ను చావనివ్వను, అందుకే ఆయన ముందు అవతారం చాలించాకే అర్జునుడు అవతారం చాలించాడు. నిన్ను నమ్మాను అన్నట్ట, సర్లే పడుకో అన్నాడు. ఆ తర్వాత అర్జునుడు దర్భలు పరుచుకొని రోజు ఆయన రాత్రిపూట నేల మీదే పడుకున్నాడు యుద్ధం అయ్యేదాకా, అది కూడా దర్భలు వేసుకుని పడుకున్నాడు. పడుకునే ముందు కృష్ణుడు చెప్పాట, ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేస్తూ పడుకో అని. అందుకని నమశివాయ నమశివాయ అనుకుంటూ పడుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు తన శిబిరంలోకి వచ్చి తన సారథిని దారుకుండి పిలిచి, దారుక, రేపు యుద్ధరంగంలో నా మహిమ చూద్దూ గాని, అర్జునుడు రేపు సైంధవుణ్ణి చంపడం ఖాయం, దాంతో కౌరవులకి సగానికి సగం మనస్థైర్యం పోతుంది, నువ్వు ఒక్క పని చెయ్యాలి, నా రథం యుద్ధరంగంలోకి ఇప్పటి వరకు తేలేదు, ఎందుకంటే నేనే అర్జునుడి రథం నడుపుతున్నాను కాబట్టి నీకు రెస్ట్ ఇప్పుడు, రేపు మాత్రం నా రథం పైన గరుడ ధ్వజాన్ని అలంకరించి నా ఆయుధములతో పాటు నా రథాన్ని యుద్ధరంగంలోకి తీసుకురా, నేను శంఖం ఊదగానే నువ్వు అక్కడికి రావాలి, సమయానికి వచ్చి తీరాలి, టక్కున రావాలి అన్నట్ట. సరే అని అన్నాడు దారుకుడు. అర్జునుడికి నిద్ర పట్టింది, నిద్ర పట్టిందో లేదో టక్కన ఎవరో కొట్టి లేపారు. చూస్తే ఎదురుగుండా కృష్ణుడు. ఇదేంటి పడుకున్న పావుగంటగా లేపేశావన్నట్ట, రేపు నీకు విజయం రావాలి కదా కాబట్టి నాతో పాటు నిన్ను ఒక చోటకి తీసుకెడతాను రా అని అర్జునుడు రెక్క పట్టుకొని కృష్ణుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ బయట పరమాత్ముడు ఒక దివ్య రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథంలో తానెక్కి గుర్రాల్లో తోలుతూ అర్జునుడు ఎక్కించుకున్నాడు. ఈ రథం మహావేగంగా, వాయువేగం కంటే మనోవేగం కంటే వేగంగా వెళ్ళింది. కన్ను మూసి తెరిచేలోపు కురుక్షేత్రం నుంచి కేదార క్షేత్రానికి, హిమాలయ పర్వతాలకు వచ్చేసింది ఆ రథం. మామూలుగా అయితే కేదారానికి అంత తొందరగా వెళ్ళలేము. అక్కడికి రావడంతో గుర్రాలు తక్కన పైకి లేచాయి ఆకాశ మార్గానికి. ఇప్పుడు ఆ రథం ఆకాశంలోకి లేచింది. ఆ రథం వెళ్ళి 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 చాలా దూరం వెళ్ళాక ఒక చోట కటిక చీకటి, అక్కడ అస్సలు వెలుతురు లేదు, అంతా చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. ఆ చీకట్లో గుర్రాలు కదలక ఆగిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం ధగధగ వెలిగిపోతూ కాంతి చూపించింది. ఆ కాంతిలో రథం మళ్ళీ ముందుకెళ్ళింది. అది కైలాసం. ఈ రథం కైలాసానికి తీసుకొచ్చింది. అక్కడ రథం దిగి, ఎందుకంటే లోపలికి రథంతో వెళ్ళకూడదు, ఇప్పుడు ఈ లోపలికి చెప్పులతో మనం ఎలా రావట్లేదో అలాగే కైలాసం దగ్గరికి వెళ్ళేవాడు ఆయుధాలన్నీ పక్కన పెట్టాలి, చెప్పులు తీసేయాలి, వాహనం దిగాలి. దిగి కృష్ణార్జునులు నడుచుకుంటూ కైలాసంలో ఒక పెద్ద ద్వారం దగ్గరకు వెళ్ళారు. ఆ ద్వారం దగ్గర జయ విజయులు అనే కాపలా వాళ్ళు ఉంటారు. జయ విజయుడు అనేది పోస్టులు పేర్లు ఉండవు, అది ఉద్యోగం పేరు. కాబట్టి విష్ణువు దగ్గరున్నా జయ విజయులే, శివుడి దగ్గరున్నా జయ విజయులే, లేక బ్రహ్మ దగ్గరున్నా జయ విజయులే, గణపతి దగ్గరున్నా జయ విజయులే. అదే స్త్రీలు అయితే అమ్మవారి దగ్గర ఉంటే జయా విజయా అని పిలువబడతారు. ఆ కాపల వాళ్ళు వీళ్ళకి స్వాగతం చెప్పారు, లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఒక అద్భుతమైన సింహాసనం ఉన్నది, పూర్తిగా బంగారంతో తయారు చేయబడిన సింహాసనం మీద శివుడు ఇలా కాలు మీద కాలు వేసుకుని యోగ ముద్రలో ఉన్నాడు. వారిద్దరూ రాగానే స్వాగతం రండి అన్నట్ట. ఇద్దరు సాష్టాంగ దండ ప్రణామం చేశారు శివుడికి. రవి శశివ నిలోచన, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురిని మూడు నేత్రములుగా ధరించిన పరమాత్మ నీకు నమస్కారం. శివుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, అగ్ని మూడవ కన్ను. ఈ విధంగా ఈ ముగ్గురు నీకు మూడు కళ్ళు. జటాజోటాలు ధరించిన పరమాత్మ, ఆ జటాజోటంలో గంగని ధరించావు, మరో పక్కన చంద్రరేఖని ధరించావు, విషం తాగిన నీ కంఠం నీలంగా కనపడుతూ ఉన్నది అంటూ పరిపరి విధాలుగా అమ్మవారితో పాటు అయ్యవారిని స్తోత్రం చేశారు. అప్పుడు ఆ స్వామివారు, అర్జున ఇలా దగ్గరికి రా అన్నాడు. అర్జునుడు దగ్గర కంటే వెళ్ళగానే ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకో తెలిసిన, ఆ రోజు కృష్ణుడిని కుర్చీలో కూర్చోబెట్టాడని చెప్పారు కదా. రాత్రి కృష్ణుడి కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి కడిగాడు. ఆ బంగారు పళ్ళెం, ఆ నీళ్లు కైలాసంలో ఉన్నాయి. తాను గంధం అరగదీసి కృష్ణుడు ఒళ్ళంతా రాశాడు. ఆ గంధం అంతా శివుడి మీద ఉంది. ఒకసారి ఆలోచించండి మీరు, ఆ పూట ఆయన కృష్ణుడికి ఒళ్ళంతా గంధం పూశాడు. ఏ గంధం కృష్ణుడి దగ్గర ఉందో, ఎక్కడ కృష్ణుడి అవయవాలకి గంధం అంటుకుందో, అదే అవయవాలకి శివుడి శరీరానికి కూడా అంటుకునింది. ఉదాహరణకి కృష్ణుడికి రాసేటప్పుడు బొటన వేలుకి రాసి చిటికిన వేలుకి ఆయన రాయలేదు ఆ పూట. ఇప్పుడు కూడా శివుడికి బొటన వేలుకి గంధం ఉంది, చిటికిన వేలు దగ్గర లేదు. కృష్ణుడి మెడలో వేసిన దండ కృష్ణుడి మెడలో అలాగే ఉంది, అదే దండ యథాతథంగా శివుడి మెడలో ఉంది. కృష్ణుడికి ఆయన ఇచ్చిన పువ్వులు ఇక్కడ ఉన్నాయి. ఆ పూట కృష్ణుడికి ఆయన కొన్ని ఆభరణాలు ఇచ్చాడు. ఆ ఆభరణాలు కృష్ణుడికే ఉన్నాయి, అవే ఆభరణములు యథాతథంగా శివుడికి ఉన్నాయి. అందుకని ఆశ్చర్యపోయి శివుడికేసి చూశాడు, కృష్ణుడికేసి చూశాడు. ఇటు కృష్ణుడికి, ఇటు శివుడికేసి చూసి ఇద్దరికీ నమస్కరించి, ఇప్పుడు అర్థమైంది కృష్ణ, మీ ఇద్దరు ఒకటేనని. రెండు రూపములతో నాటకం ఆడుతున్న మహానుభావులు, ఎక్కడో భూలోకంలో యుద్ధరంగంలో శిబిరంలో నేను నిన్ను పూజిస్తే ఆ పూజాద్రవ్యములన్నీ ఈ శివుడి శరీరం మీద కనపడుతున్నాయి అంటే శివుడికి కేశవుడికి భేదం ఏమాత్రం లేదని అర్థమైపోయింది. అజ్ఞానంతో మూర్ఖత్వంతో భూలోకంలో కొట్టుకు తెచ్చిపోతున్నారు. మేము విష్ణువుని తప్ప శివుణ్ణి పూజించమని, శివుణ్ణి తప్ప విష్ణువుని పూజించమని, మీ ఇద్దరు ఒకటే అన్నాడు. అద్భుత ఘట్టం అండి ద్రోణపురంలో ఇది. అందుకే భారతం చదవాలి, భారతం వినాలి. ఈసారి నేను చెప్పిన సంపూర్ణ భారతం 54 రోజుల పాటు గుంటూరులో చెప్పాను. ఆ సంపూర్ణ భారతం వినండి, అందులో యుద్ధ పర్వాలు స్పెషల్గా వినండి. ఆ యుద్ధ పర్వాలు వింటూ ఉంటే శరీరం గగురుపాటు గురుగుతుంది. అన్నిటికంటే యుద్ధ పర్వాలు మరింత బాగుంటాయి. ద్రోణపర్వంలో ఘట్టం ఇది. ఆనందపడిపోయి ఆ ఇద్దరిని స్తోత్రం చేశాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అంటూ. అందుకే నేను మీకోసం కాశీఖండంలోని స్తోత్రం ఒకటి అందించాను. యమధర్మరాజు గారు కాశీలో ఒక అష్టోత్తర శతనామ రచన చేశాడు. ఒక నామం విష్ణువుది, ఒక నామం శివుడిది, మొత్తం 108 నామాలు. ఈ 108 నామాల్లో 54 నామములు విష్ణువి, 54 నామములు శివుడివి. శ్రీకాంతాయ నమః, శ్రీకంఠాయ నమః అంటూ ముందు విష్ణువుని తర్వాత శివుణ్ణి. ఈ విధంగా 108 నామాల్లో ఒకటి విష్ణువు, ఒకటి శివుడితో ఉన్న ఆ నామములు శివకేశవ లేక హరిహర అష్టోత్తర శతనామములు అని పిలువబడతాయి. ఉత్తరము అంటే ఎక్కువ, అష్ట ఉత్తర అంటే 8 ఎక్కువగా, శత 100 నామములు. అది అష్టోత్తర శతనామం అంటే. చాలామంది అష్టోత్తర శతనామం అంటే ఏమిటన్నారు, అష్ట ఉత్తర శత నామములు, 8 ఎక్కువగా ఉన్న 100 నామములు, 100+8 అనడానికి అంత చమత్కారం వాడారు సంస్కృతంలో. 108 నామాలు అద్భుత నామములు. ఆ 108 నామాలు కూడా యూట్యూబ్లో నా పేరు కొడితే వచ్చేస్తుంది మీకు. కొన్ని లక్షల మంది దాన్ని విన్నారు, తరించారు. కాశీ వెళ్ళినప్పుడు తప్పక ఈ 108 నామాలు అక్కడ చదవండి. అక్కడ ధర్మరాజు గారు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం ఉన్నది, దానికి ధర్మదేవ మహాధర్మదేవని, ధర్మేశ్వర లింగమని పేరు. దాన్ని ఏమంటారు, ధర్మదేవు అని పిలుస్తారు. ధర్మలింగం అంటారు, మహాధర్మేశ్వర లింగం అంటారు, యమధర్మరాజ లింగమని పిలుస్తారు. యముడు సొంతంగా ప్రతిష్ఠించిన లింగం. అక్కడ మా శిష్యులు చెన్నైలో ప్రముఖ వ్యాపారి బలాకా కెమికల్స్ అనే పేరుతో వృత్తితో చేస్తున్నటువంటి శివప్రసాద్ గారు చాలా గొప్పవారు. ఒక శిలాశాసనం వేయించారు మా గురువు గారి పద్మాకర్ గారు సూచన మీదుగా, ఈ కాశీలో ఇక్కడ ఈ ఫలకం వేయిస్తున్నాను అని వేయించి, అందులో ఈ నామాలన్నీ ఇటు హిందీ లిపిలో తెలుగు లిపిలో తమిళంలో కూడా వేయించారు. ఇప్పుడు ఆ గుళ్ళో కట్టినవాడు కాగితం పట్టుకెళ్ళలేదని బెంగక్కర్ లేకుండా ఆ శిలాఫలకం చూస్తూ చదువుకోవచ్చు నామాలు. అక్కడ చదివితే మీకు పునర్జన్మ ఉండదు, యమలోకానికి వెళ్ళరు. ఇది తర్కాపదంగా వ్యాసుడు చెప్పిన మాట. వ్యాసుడు కాశీఖండంలో రాశాడు ఆ శ్లోకం చివరన, యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం నామావళీం సకల కల్మష బీజగంత్రీం. నామావళి అంటే నామముల యొక్క వరుస. ఏ నామాలు? ధర్మరాజ రచితాం, యమధర్మరాజు గారి చేత రచింపబడిన అందమైన 108 నామముల కూర్పు. ఏమేమి నామాలు అవి? అవిట కౌస్తుభభృతస్య శిశేఖరస్య. ఒకటేమో విష్ణువుది, కౌస్తుభభృతుడు అంటే విష్ణువు, శశిశేఖరస్య శివుడు. ఈ నామములు ఒకటి శివనామం, ఒకటి విష్ణునామం. ఈ విధంగా శివకేశవ అష్టోత్తర శతనామములు యమధర్మరాజు గారి చేత అందముగా రచించబడ్డాయి. ఈ నామములు సకల కల్మష బీజగంత్రీం, సమస్త పాపములను సమూలముగా నాశనం చేస్తాయి. మళ్ళీ పాపాలు తొలగిస్తాయి అనలేదు, పాపాలను పుట్టకుండా చేస్తాయి. బీజము అంటే ఏమిటి? విత్తనం. ఓ చెట్టును నరకడం కంటే కిందన్న వేళ్ళు బీజం విత్తనం నాశనం చేస్తే చెట్టు నాశనం అయిపోతుంది. అలాగే పాపములనే విత్తనములను కూడా నాశనం చేసి ఇక జీవితంలో నీకు పాపం లేకుండా చేసే గొప్ప నామములవి. ఆ నామములను చదివినా విన్నా స్తనరసన్న పిబేత్సమాతు, వాడు మళ్ళీ తల్లిపాలు తాగవలసిన అవసరం లేకుండా అవుతాడు, అనగా పునర్జన్మ ఎత్తడు. మళ్ళీ జన్మిస్తే కదా అమ్మ పాలు తాగవలసిన అవసరం, జన్మే లేకపోతే ఇక తల్లిపాలు తాగవలసిన అవసరం ఉండదు. అనగా ఈ నామములను చదివితే వాడికి పునర్జన్మ ఉండదు అన్నారు. అంత గొప్పది ఆ శివకేశవ అష్టోత్తర శతనామం అంటే. ఈ నామాలన్నిటికీ బీజం భారతం, అది మర్చిపోకూడదు. అర్జునుడు స్వయంగా చూశాక శివకేశవులిద్దరికీ అభేదము అని. ఆ తర్వాత నమస్కరించే ఆయనకి, మహాత్మా నన్ను రక్షించన్నాడు. అర్జున నీకేం కావాలి అని అడిగితే అర్జునుడు మాట్లాడకుండా కృష్ణుడికే చూశాడు అండోయ్. ఎందుకంటే శివుడి దగ్గర నోరెత్తి అడగడం కంటే కృష్ణుడి చేత చెప్పిస్తే మంచిదని. అప్పుడు కృష్ణుడు, పరమేశ్వర ఈ అర్జునుడికి ఇది వరలో పాశుపతం అనే అస్త్రం ఇచ్చావు, ఆ అస్త్రం రేపు మళ్ళీ అవసరం పడింది. అదే కాక రేపు సూర్యాస్తమయంలోపు ఈతడు సైంధవుణ్ణి చంపాలి, దానికి కావలసిన వరాలు శక్తి నువ్వే ప్రసాదించు, మళ్ళీ ఇంకోసారి ఆ పాశుపత మంత్రం చెప్పు అనగానే శివుడు ఏం చేశాడు? అటు చూడండి అన్నట్ట. శివుడికి కొంచెం దగ్గరలో ఒక అద్భుతమైన పద్మాకరం ఉన్నది. అమృతమయమగు అల్ల పద్మాకరంబు, అమృతమయమగు ఉల్ల పద్మాకరంబు పొంతను నట్టి ధనువును పొమ్ము తెమ్ము అంటాడు తిక్కన గారు ఇక్కడ పద్యంలో. అక్కడ ఒక పద్మాకరం ఉన్నది, ఓ చెరువు ఉన్నది, తామర పువ్వుల కొలను. అది నీటి కొలను కాదట, అమృతమయం. అందులో ఉన్నది నీరు బదులుగా అమృతం ఉన్నది. ఇక్కడ తిక్కన గారు గొప్పతనం కనిపెట్టారు. అల్ల అంటే బాగా దూరముగా అని, బాగా దూరంగా ఉంటే అదిగో అల్లదిగో అంటాం. ఇల్ల అంటే దగ్గర, అల్ల అంటే దూరం, ఇల్ల అంటే పక్కన. ఈ అల్లకి ఇళ్ళకి మధ్యలో ఉల్ల అంటే ఎక్కువ దూరము కాదు, దగ్గర కాదు, మధ్య. ఇవి అచ్చ తెలుగు పదాలు, అల్ల ఇల్ల ఉల్ల, దూరము దగ్గర మధ్య. మీరు ఎప్పుడైనా వాయాబజార్ సినిమా చూసారా? అయ్యారే బూరెలల్ల వఫారే పోండులెల్ల, అయ్యారే బూరెలుల్ల అన్నాడే ఆ అల్ల ఇల్ల ఉల్ల రాశాడంటే ఆ పెంగళి వారు ఎంత పండితుడు కాకపోతే రాశాడో ఆలోచించారు. అదనమాట, బాగా చదువుకుని రాశారు వాళ్ళు ఆ రోజుల్లో. నాకు చిన్నప్పుడు ఈ పాట వింటున్నప్పుడు ఈ అల్ల ఏమిటి, ఇల్ల ఏమిటి, ఉల్ల ఏమిటి, అల్ల అంటే దూరంలో అని తెలుసు, అల్లంత దూరంలో అనేవారు పూర్వం. ఈ ఇల్ల ఏమిటి, ఉల్ల ఏమిటి అని చిన్నప్పుడు కష్టపడి చదివితే ఓ అరే బాబా నీకు ఎంత పాండిచ్చాను ఆయన, అక్కడున్నాయి, ఇక్కడున్నాయి, ఈ మధ్యలో ఉన్నాయి అని చెప్పడానికి అనమాట. ఇది తిక్కన గారి ప్రయోగం. అమృతమయమగు ఉల్ల పద్మాకరంబు అన్నాడు ఆయన. అందులో మధ్యలో ఆ తామర పువ్వుల కొలను మధ్యలో ఒక పెద్ద ఆకు ఉంది, ఆకు మీద ఒక ధనుస్సు ఉంది, ధనుస్సు పక్కన బాణములు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ ధనుస్సు ఆ బాణములు నువ్వు స్వయంగా పట్టుకొస్తే నీకు నేను మళ్ళీ పాశుపతాస్త్రం ఇస్తాను, నీకు రేపు విజయం వస్తుంది అన్నాడు శివుడు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చెరువులోకి దిగాడు, తామర పువ్వు దగ్గరికి వెళ్ళాడు. ఆకు ఉంది అక్కడ, ఆకులో పాము కనపడింది, భయంకరమైన పాము బుస్సల మీదకి వచ్చింది. ఆ పక్కనే కొండ చిలువ ఒకటి వచ్చింది. కొండ చిలువ పాములు బయటకు వస్తే ఒక క్షణం ఉలిక్కిపడి ఓం నమశివాయ అన్నాడు. నిజానికి అది కొండ చిలువ కాదు, ఆ కొండ చిలువలా కనపడుతున్నది ధనుస్సు. ఎవరైనా శివభక్తులు కాని వాళ్ళు అక్కడికి వెడితే ఆ ధనుస్సు కొండ చిలువలా కనపడుతుంది, బాణములు పాములా కనపడ్డాయి. ఓం నమశివాయ అనగానే అది మళ్ళీ కొండ చిలువ కాస్త ధనుస్సు అయిపోయింది, పాములు బాణాలు అయ్యాయి. అవి తీసుకొచ్చి శివుడికి ఇచ్చాడు. శివుడు పుచ్చుకోలేదు అండి, ఆయన అన్నీ ఆయన పుచ్చుకుంటాడా? శివుడు డైరెక్ట్గా ఏం పుచ్చుకోడు. పక్కన ఒక బ్రహ్మచారి ఉన్నాడు, ఆ బ్రహ్మచారికే చూసేట. బ్రహ్మచారి ఆ ధనుస్సు తీసుకుని, అర్జున ధనుస్సు ఇలా ఎక్కు పెట్టాలి, బాణం ఇలా తొడగాలి, మంత్రం ఇలా చదవాలి అని మళ్ళీ పాశుపతాస్త్రం అంతవత నేర్పాడు. అదిగో ఆ బ్రహ్మచారియే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు ఎప్పుడు ఒక బ్రహ్మచారి రూపంలో ఉండి శివుడిని పూజించడానికి వెళ్ళిన వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. కుడివైపు ఉన్న బ్రహ్మచారి విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎడంవైపు ఇంకో బ్రహ్మచారి ఉంటాడు, ఆయన కుమారస్వామి. ఆయనకి వెనక వైపు మరొక బ్రహ్మచారి కనపడతాడు, అంటే ఉపనయనం చేసుకున్న కుర్రవాడి రూపంలో ఉండేవాళ్ళు అన్నమాట. కాసేపు అక్కడ అలా ఉంటారు. ఆ వెనక ఉన్నవాడు వీరభద్రుడు. ఇది మనకి శివపురాణం చెబుతోంది. మళ్ళీ ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ పాశుపతాస్త్రం తెలిసింది. తదనంతరం ఈ అర్జునుడు కృష్ణుడు ఆయన పాదాల మీద పడి నమస్కరించాక, నాయన అర్జున ఏమి కంగారు పడద్దు, ఇంకా కేవలం 4 రోజులతో మీకు యుద్ధం పూర్తవుతుంది, నీకు విజయం లభిస్తుంది, నీ పక్కన సాక్షాత్తు నేనే ఉన్నాను ఆ కృష్ణుడి రూపంలో, హో విజయం నీది అన్నాడు. ఆయన నమస్కరించారు, ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశారు. మహానుభావులైన గురువులకి ప్రదక్షిణ చేస్తే కూడా మహాపాపాలు పోతాయి. అందుకే పురాణాల్లో తప్పనిసరిగా గురువులకి, తల్లిదండ్రులకి, పెద్దలకి దొరికినప్పుడు ప్రదక్షిణ చేయండి అన్నారు. ఇది పురాణంలో చెప్పాను ఒకసారి. ఇంకా పురాణం అయ్యాక నా ప్రాణం తీశారు, కదిలితే ఒట్టు, కూర్చోబెట్టి మీరే చెప్పారు ఇందాక ప్రదక్షిణ చేసేదాకా కదలలేము అన్నారు. అందువల్ల అంత బాధ పెట్టద్దు, కానీ అవకాశం దొరికినప్పుడు చేయాలట. యాని కానిచ పాప అని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ప్రదక్షిణ చేయటం వల్ల లాభమేమిటి? పదే పదే అంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, పదము అంటే అడుగు, పదే పదే అడుగడుగునకు ప్రదక్షిణ చేయటం వల్ల ఏ ఏ పాపములు మనము చేసామో తెలియదు. యాని కానిచ అంటే ఏమేం చేసామో తెలియవే ఆ పాపములన్నీ ఈ జన్మలోనే కాదు, జన్మాంతర కృతానిచ పూర్వజన్మల్లో చేసిన పాపములు కూడా ప్రణశ్యంతి. నశ్యంతి అంటే నశిస్తున్నాయి, దానికి ప్ర చేర్చారు, ప్రణశ్యంతి ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి. ఏదో నాశనం అయిపోతాయని చెప్పలా, ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అవుతాయి ప్రదక్షిణ వల్ల. అందుకని ప్రదక్షిణ చేసేవాడు ఆ ప్రదక్షిణ కోసం అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వాడు ఈ జన్మలోనూ పూర్వజన్మల్లో చేసిన నోటితో కూడా చెప్పలేని మహాపాపములు బూడిదైపోతాయి, భస్మం అయిపోతాయి, ఇక మళ్ళీ రావు. ప్రదక్షిణకు అంత శక్తి ఉన్నది. అందువల్ల ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చారు, రథం ఎక్కారు. రథం ఇందాకటి కంటే మహావేగంగా తిరిగి శిబిరం దగ్గరకు వచ్చింది. కృష్ణుడు తన దారి దారి వెళ్ళిపోగానే అర్జునుడు వచ్చి పడుకున్నాడు. పడుకుని తెల్లవారు లేచాక 4 గంటలకి ఆయనకు అనుమానం వచ్చింది, రాత్రి వచ్చింది కళ నిజమా? ఈ అనుమానాలు మనకి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు గురువుల యొక్క మంత్రాలు, వారు ఇచ్చిన మంత్రాలు అనుష్ఠానం చేస్తున్నప్పుడు శివమంత్రం చేస్తే శివుడో, లేక విష్ణు మంత్రం చేస్తుంటే విష్ణువు కల్లో కనపడితే ఇది నిజమేనా భ్రమ అనిపిస్తుంది. నిజం లాంటి భ్రమ, భ్రమ లాంటి నిజం, సందేహం లేకుండా ఉపాసకులకు అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులు ఏవి కూడా అసత్యాలు కావు. కానీ వీరికి అనుమానం వచ్చింది. లేచి చూసుకుంటే రాత్రి శివుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన పాదాలు తాకినప్పుడు శివుడి కాళ్ళకున్న విభూతి చేతికి అంటుకుంది, ఆ విభూతి కనపడింది. ఓహో ఇది సత్యం అనుకున్నాడు. కృష్ణుడి అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే అనుకుని, ఇది ఎవరికి చెప్పలేదండోయ్, మళ్ళీ అన్నయ్యకి చెప్పలేదు, చెప్పకూడదు అనుకోని అందరి దగ్గరికి వెళ్ళి, ఏమండోయ్ నాకు దేవుడు కనపడ్డాడండి, అందువల్ల నేను జ్యోతిషం చెబుతానండి, నేను చెబితే అవుతున్నాడు, నేను చెబితే ఒక దొంగ ఈ కలియుగంలో సగం ఈ జ్యోతిష్కులు సగం సర్వనాశనం చేసి పారేస్తారు. ఎవడు పడితే వాడి వాడు నెగ్గుతాడు, వీడు నెగ్గుతాడు. ఎవడు పంచాంగం వాడిది పుట్టి అబద్ధం. నిజమైన జ్యోతిష్కుడు మహానుభావుడైనటువంటి వాడు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ జ్యోతిషం చెప్పబడును అని మీ దగ్గర డబ్బులు పుచ్చుకోడు, మీకు ప్రాయశ్చిత్తానికి లక్షల లక్షలు తగలేంచి యజ్ఞాలు చేయించడు, చేయిస్తే వాడు మోసగాడు అని నేను చెప్పలేదు, పురాణాల్లో చెప్పారు. ఏ పూర్వం ఎప్పుడన్నా దుర్వాసుడు కానీ విశ్వామిత్రుడు కానీ ఒరే మీ జాతకాలు చెబుతామన్నారా, మనం వెళ్ళి కాళ్ళు కొట్టుకుంటే ఏదో దారి చూపించారు. ఆ దారి చూపించేటప్పుడు కూడా మన డబ్బులు ఏం తీసుకుని పాడు చేయలేదు. పాపం ఎవడో పాడైపోయి పెడతాడండి, అప్పటికే వాడు అప్పులు పాలై పెడితే రాగానే నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని 200,000 యజ్ఞానికి తీసుకుంటే వాడు ఏమైపోతాడు? చచ్చిచ్చాడు ఏక వయట్లోనో కార్మికుడిగా ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బంతా ఇచ్చేసేట ఒక ఈ మధ్యన. అలాగే ఇవన్నీ పాపాలు. తనంత తాను ఇచ్చిన దక్షిణ సేకరించేవాడే గొప్పవాడు. ఇవ్వమనకుండా బలాత్కారంగా లాక్కుని వాడి దగ్గర నుంచి ప్రాణం తీసి తీసుకుని ప్రాయశ్చిత్త కర్మ చేసే వాళ్ళంతా భయంకర నరకానికి పోతారు. నేను మొహమాటలో కూడా చెప్తాను, విష్ణు పురాణంలో ఉంది, తేవై నరకగామినః నక్షత్రోపజీవీచ. జ్యోతిషమును వృత్తిగా పెట్టుకుని ఇతరులను మోసం చేసి డబ్బులు గుంజిన వాళ్ళంతా నరకానికి పోతారని చెప్పారు. అలా చేయకూడదు అసలు ఏదీ కూడా. పాపం మన దగ్గరికి ఎవడన్నా వస్తే ప్రాయశ్చిత్తంగా చేసి ఉచితంగా చేసి పెట్టు. ఒకవేళ వాడికి డబ్బులుంటే 10 రూపాయలు ఇస్తే తీసుకో, ఏమీ లేకుండా రాగానే లాగిపారేయడమే. 5,000 అయిపోయే కళ్యాణానికి 50,000 లాగడం. అప్పుడప్పుడు ఇలా చెబుతున్నారని మీరేమనుకోవద్దు. ఇది నాస్తికవాదం కోసం చెప్పట్లా, శాస్త్రం ఉన్నదన్నట్టుగా చెప్పకపోతే ప్రమాదం కనుక అలా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ పెట్టే ఉంటే చాలు, కళ్ళు తెరవండి తల్లి కళ్ళు తెరువు, ఆ తర్వాత కళ్ళు తెచ్చి కళ్ళల్లో మిరపకాయలు పెట్టుకోవాలట. ఆ మిరపకాయలు అలా పెట్టుకుని మీ ఇంటి చుట్టూ తిరుగు, 2 నిమ్మకాయలు విసురు, పోతుంది నీ దరిద్రం. దరిద్రం కదా, ఆవిడ పోయింది, కళ్ళు పోయాయి. కళ్ళల్లో మిరపకాయలు పెట్టుకు తిరుగుతారా, 2 మిరపకాయలు పెట్టుకు తిరుగుతారా, కళ్ళల్లో నిమ్మకాయలు పెట్టుకు తిరుగుతారా? ఏం కర్మ వచ్చింది ఇది? ఎక్కడన్నా ఏ పురాణాల్లోనైనా అలా ఉంటుంది అసలు? ఒకసారి చూపించుకోవడం చూద్దాం. 18 పురాణాల్లో కానీ 1 పురాణాల్లో కానీ మిరపకాయలు కళ్ళ మీద పెట్టుకు తిరగండి, నెత్తి మీద నిమ్మకాయలు పెట్టుకు తిరగండి చెబుతాడా? వ్యాసుడికి అంత కర్మ కాలిందా? కొన్ని బాధాకరంగా అనిపిస్తున్నాయి ఇన్ని కొన్ని విన్నాం కనుక. కానీ భగవంతుడి దేవల్ల మీరు అలాంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా సుఖంగా ఉందిగాక. హాయిగా భగవత్కథలు వినండి, పురాణములు వినండి, భగవద్గీత చదవండి, మీకు గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఇంట్లో కూర్చుని జపం చేసుకోండి, గ్యారంటీగా మీరు బాగుపడతారు. అటు సూర్యుడు ఇటుకు వచ్చినా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇక ఆ తర్వాత అద్భుతమైన యుద్ధం, యుద్ధం ప్రారంభమయ్యింది. యో ఏం యుద్ధం అండి బాబు, అర్జునుడు ఆ పూట చిత్తకొట్టి పారేశాడు. ఇక్కడే శివుడి యొక్క అనుగ్రహం ఇంకోటి జరిగింది. సూర్యుడు అస్తమించేలోపు సైంధవుడిని చంపాలి. ఆ యుద్ధం సాగుతూనే ఉంది, సైంధవుడు కనబడ్డు, ఎక్కడో చిట్ట చివర పెట్టేటువంటి ఒక కొండ దగ్గర. ఈలోపు ఈ జనాలందరినీ దాటుకుని వెళ్ళడం ఒక కష్టమైతే యుద్ధం అంటే చేస్తారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో కనపడరు, వాళ్ళని చంపుకుంటూ పోతున్నాడు. ఇంతలో కృష్ణుడు అన్నాడు, ఇంకా గుర్రాలు కదలవు, కృష్ణుడి పరీక్షలు ఇలాగే ఉంటాయి, ఎందుకని వాటికి నీరసం వచ్చేసింది, కదలటం లేదు. ఎయిర్ ఇండియాలో 14.5 గంటలు ప్రయాణం చేసి ఏమీ తినకుండా వచ్చిన పద్మాకర్ గారు అట్లాంటి వాళ్ళు కానీ నీరసం వచ్చినట్టుగా వీటికి కూడా నీరసం వచ్చింది. అందువల్ల కాసేపు నువ్వు కిందకి దిగు, నేను ఈ గుర్రాలకున్న బాణాలు గుచ్చుకున్నవి తీసేసి ఒళ్ళు నిమిరి వాటిని మళ్ళీ సరి చేస్తాను అన్నాక. ఏది నడి యుద్ధంలో, యుద్ధరంగంలో నట్టనడి ప్రాంతంలో సరే అన్నాడు అర్జునుడు. గాండీవంబుతూని కిందకి దిగాడు. కృష్ణుడు ఆ గుర్రాలని ఇప్పి వాటికి ఉన్న బాణాలు అవి ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాలు పీకి నిమిరి మందులు పూశాడు. ఈలోపు అర్జునుడు ఒక్కడే కదా, అందులో రథంలో లేడని సైన్యం వచ్చి మీద పడితే చితకొట్టి పారేశాడు. ఆయన నేల మీద ఉన్న యుద్ధం చేస్తాడు, ఆకాశంలో ఉన్న యుద్ధం చేస్తాడు. దాంతో వాళ్ళు దూరంగా పారిపోయారు. అప్పుడు ఆ రథానికి ఎదురుగుండా ఉన్న స్థలం అంతా ఖాళీ ప్లేస్ ఏర్పడిందిట. మళ్ళీ కృష్ణుడు పరీక్షించడానికి ఏమన్నాడు, అర్జున పాపం గుర్రాలకి కొంత అలసట తగ్గింది కానీ దాహం వేస్తోంది, తినడానికి తిండి లేకపోయినా ఇన్ని మంచినీళ్ళు తాగితే అవి నిన్ను గెలిపిస్తాయి అనగానే కన్నులు నగి అర్జునుడు కలవివి అనుచున్. అర్జునుడు కంటితో నవ్వేట, నవ్వల కళ్ళతో నవ్వాడు. కొందరు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండో ఎంత బాగా అభినయిస్తారో, అలా కళ్ళతో నవ్వి ఇవిగో మంచినీళ్ళు అన్నట్ట అని వెంటనే ఒక బాణం ఎక్కుపెట్టి, శివుడిచ్చిన బాణం ఉంది కదా, టక్కర దాన్ని భూమిలో కొట్టాడు. ఈ బాణం భూమిని ఢామ్ అనే శబ్దంతో చీల్చింది, పాతాళానికి వెళ్ళిపోయింది. రివ్వును అడుగు నుంచి పాతాళ జలం పైకి తన్నింది.
ఆ నీరు పైకి వచ్చి మొత్తం యుద్ధరంగాన్ని పాడు చేయకుండా దాని చుట్టూతో బాణాలతో అడ్డకట్టు కట్టేశాడు, చెరువు కట్టాడు. ఏది యుద్ధభూమిలో చెరువు ఏర్పాటు చేశాడు, నీరు పక్కకు వెళ్ళిపోకుండా బాణములతో చుట్టూతో అడ్డకట్ట కట్టి ఇవిగో నీళ్ళు అనగానే ఆహా అర్జున అని మెచ్చుకున్నట్ట. అక్కడ రాశారండి, అర్జునుడిని చూచి ఆ పూట కృష్ణుడు పొందిన ఆనందం దేవతలు కూడా పొందలేదట. ధర దివ్యాస్త్రగతిం పగిల్చి కొలనుత్పాదిల్చి వేదానికి శరజాలం గుల్లగిల్లు గట్టే. భూమిని బద్దలు కొట్టాడు అస్త్రంతో, నీళ్లు తెప్పించాడు, ఆ కొలను చుట్టూతో గట్టు కట్టాడు బాణాలతో. అది చూచాడు, చూచినటువంటి దేవతలు ఆశ్చర్యపోయారు, పూలవర్షం కురిపించారు, గంధర్వులు పాడారు, అప్సరసలు నాట్యమాడారు, దుందుగులు మ్రోగాయి. హరి పొంగెనుతించెం పార్థు, హరి పొంగిపోయి ఎగిరి గంతులేసి చేతిలో చెయ్యేసి అర్జున శభాష్ అని కొట్టి పొగిడాడు. ధృతరాష్ట్రుడికి కథ అంతా సంజయుడు చెబుతున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి కథ చెప్పేవాడు. ధృతరాష్ట్ర, భూలోకంలో ఇలాంటి విచిత్రములు ఎవరూ చూడలేదు. భూవరమున్నిటివి ఎవరు కనరు, ఎవరు వినరు, ఎవరు వినలేదు, చూడలేదు. అంత మహిమ కలిగిన అర్జునుడితో నీ కొడుకు యుద్ధానికి తలపడుతున్నాడు, ఎంత మూర్ఖులు ఆలోచించుకో అని చెప్పాడండి సంజయుడు ధృతరాష్ట్రుడితో. ఇక్కడ జరిగే కథ అంతా చూచి ఎప్పటికప్పుడు చెప్పేవాడు కదా, చెప్పి ఆశ్చర్యపోతున్నాను నేనే, అది అర్జునుడి మహిమ అంటాడు. ఇప్పుడు ఆ నీళ్లు తాగాయి, తాగాక మళ్ళీ కృష్ణుడే ఉన్నాడు. ముందేమో బాణములు తీసి నిమిరి అలసట తొలగిస్తాను అన్నాడు, అలసట తొలగాక మంచినీళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆకలిస్తోంది, వాటికి మంచినీళ్ళు తాగాక దాణగా కావాలన్నట్ట. అప్పుడు ఆయన ఇంకో బాణంతో కాణం కూడా తయారు చేశాడు. కాణము దాణ వేరు, కాణము అంటే గడ్డి, శనగలు, ఉలవలు ఇవన్నీ కలిపి, అంటే గడ్డిని ముక్కలు ముక్కలు కింద కట్ చేస్తారు, అందులో ఎడ్డుగడ్డి కలుపుతారు, జనుము కలుపుతారు, అందులో ఈ ఉలవలు మొదలైనవి కలుపుతారు, గుగ్గిళ్ళు ఇవన్నీ కలిపితే వచ్చేదని కాణము అంటారు. అది పెట్టట, ఆ కాణమే హిందీలో కాణ అయ్యింది. మనకి హిందీలో ఖానా ఖానా కావు అంటే ఇది అనబడే, ఈ ఖాణం తినమని, కాకపోతే అవు ఖానా మందొక్క ఖానా, మనకి వాటికి తేడా ఉందిలేండి. వాటికి నాలుగు కాళ్ళు, మనకి రెండు కాళ్ళు. ఎక్కడ చూసినా రెస్టారెంట్లు కలకలలాడిపోతూ ఉంటాయి. ఇంట్లో వంట మాట లేదు కదా, నో వంట నో తంట. కర్రీ ఉండగా ఎందుకు వర్రి అంటాం, ఆ కర్రీ ఎప్పటి తినకుంటారు, మాంధాత కాలన్నాడు వండి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేస్తున్న కర్రీ అది. అవి ఇంటికి తెచ్చుకు తింటే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా. ఇంట్లో సక్రమంగా వంట చేసుకుని సుఖంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. చక్కగా వంట అనేది ఒకటి నేర్చుకోండి. పూర్వకాలంలో పతివ్రతలను ఉండేవారు, ఇంట్లో వంట చేసేవారు, ఆహాహా కూర తింటూ ఉంటే ఎంత సుఖంగా ఉండేదో. ఆ మధ్యన అమెరికాలో ఒక ఆవిడ వంకాయ కూర చేసి పెట్టింది, చాలా బాగుంది, గుత్తి వంకాయ కూర. మళ్ళీ శనివారం వచ్చాక వంకాయ కూర చాలా బాగుందంటే మళ్ళీ వంకాయ కూర వేసింది. కిందటిసారి వంకాయ కూర అంత బాగుంది ఇప్పుడు ఇలా తగలడింది ఏంటమ్మా అంటే, మీరు మరీ గురువు గారు ఆ కూరేగా ఫ్రిడ్జులో నుంచి తీసి మీకోసం వేడి చేసి పెట్టే అంది. ఇంకా నయ్యం, నా చిన్నప్పుడు ఉగ్గు గిన్నె కూడా పెట్టింది కాదు కాబట్టి, ఎప్పుడు తీసినా ఆ ఫ్రిడ్జులోంచి తీసి అవే వేడి చేసి అవే మళ్ళీ తింటూ ఉంటే మన శరీరాలు ఏం బాగుపడతాయండి. భగవద్గీతలో కృష్ణుడు యాతయామం అంటే ఒక జాము గడిచిన అన్నం తినొద్దన్నాడంతే, అన్నం వండాక నాలుగు గంటలు దాటితే ఈ అన్నం మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు, దానివల్ల నీ శరీరం విషమైపోతుంది, కళ్ళు తిరుగుతాయి, థైరాయిడ్ వస్తుందని చెప్పాడు. ఇది భగవద్గీతలో. గత రసం, రసము లేని అన్నం తినద్దు. అన్నం వండినప్పుడు కొంతసేపటి తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చూడండి, అందు ముట్టుకుంటే అందులో ఏముంటుంది, స్నిగ్ధత్వం మృదుత్వం ఉంటుంది, రసం కారుతుంది, అది ఎండిపోతుంది కాసేపటికి. ఆ ఎండిపోయినటువంటి అన్నం తినద్దు, కూరలు తినద్దు. పూతి అంటే వాసన వచ్చిన అన్నం తినద్దు. ఆహారం ఏదైనా వాసన వస్తూ అంటే, మూడు రోజుల క్రితం చేసిన పులిహార ఫ్రిడ్జ్లోంచి తీసాక అది ఒక రకమైన దరిద్ర వాసన వస్తుంది. చైనా వాడి దగ్గరికి వెళ్ళి వాడి రెస్టారెంట్లో దూరితే వచ్చే వాసనలన్నీ అక్కడే వస్తాయి. అలాంటి వాసన వచ్చే తినద్దు. పర్యూషితం అనగా దూషితమైన ఆహారం. పర్యూషితము అనగా ఎటువంటి ఆహారం, ఈగలు, చీమలు, తల వెంట్రుకలు ఇవన్నీ పడిన ఆహారాన్ని పర్యూషితము అంటారు, అవి తినద్దు అన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యంగా, పూతి పర్యూషితం తథ, ఇవన్నీ వద్దని చెప్పాడు ఆయన. చక్కగా వండుకొని తాజా తాజా అన్నం తినండి, మరీ వేడిగా మరీ చల్లగా ఉన్న పదార్థాలు తాకూడదు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన కటు అంటే కారం, ఎక్కువ కారం ఉన్నవి లేదా ఎక్కువ ఘాటుగా ఉండే పదార్థాలు తినకండి. మసాలాలు దట్టించినవి తినద్దు. ఆమ్ల ఎక్కువ పులుపుగా ఉన్న పదార్థాలు, మరీ ఎసిడిటీ పెంచే పుల్ల పదార్థాలు తినకండి. లవణ ఎక్కువ ఉప్పు వేసుకోకండి. అత్యుష్ణ బాగా వేడిగా ఉన్నటువంటి టీ గడగడా తాకండి, గొంతుకు పోతుంది, పళ్ళు పడతాయి. బాగా శీతలమైన పదార్థాలు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి తాకండి. ఐస్ క్రీములు దొరికాయి కదా ఇవో అని తినేయకండి. బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళో లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళో ఇంకో చోట దొరికినప్పుడల్లా ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పోతాయి, కడుపు కుళ్ళుతుందని చెప్పారు. నేను చెప్పలేను, బట్ నా మీద పడకండి, కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. మళ్ళీ పద్మాకర్ గారు మిమ్మల్ని ఉపన్యాసానికి పిలిస్తే మమ్మల్ని తెప్పారా అని, మరి కృష్ణుడు చెప్పాడు, నేను చెప్పకపోతే ఎలాగా, నన్ను పిలిచిందే చెప్పడానికి. అలాగే దాహాన్ని పెంచేటటువంటి ఆయిల్ ఫుడ్స్ వద్దు, అదనమాట. తీక్షణమైనవి, రోక్షణమైనవి, విదాహిన, బాగా మంచినీడు తాగాలనే దాహం పెంచేవి ఇలాంటివి తింటే అనారోగ్యమని చెప్పాడు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలి. ఇంతకీ అది కాణం, అవి గుర్రాలు తిన్నాయి. తిన్నాక అప్పుడు మళ్ళీ రథం ఎక్కి వెళ్ళారు. ఇంకా చివరికి కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నాడు. ఈ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే అర్జునుడి కంగారు కూడా వచ్చింది. కృష్ణుడు అన్నాడు, వాడేమో దూరంగా దాక్కున్నాడు, వీళ్ళేమో అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. సూర్యుడు అస్తమిస్తే నీ ప్రతిజ్ఞ చెల్లించుకోకపోతే నువ్వు నిప్పుల్లో దూకి చావాలి, చూడు నా చమత్కారం అని వెంటనే చక్రం విడిచేట, మాయ చీకటి వచ్చేలా చేయమన్నాడు చక్రాన్ని. ఈ చక్రం వెళ్ళి సూర్యుడు కనపడకుండా కట్టిక చీకటి అయ్యేలా నొక్కేసింది. సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఇంకా గంట సేపు ఉంది సూర్యాస్తమయానికి, అయిన టక్కన సూర్యుడు అదృశ్యమైపోయి కనపడకుండా పోయాట. అలా కాపాడాడు ఆయన, పక్కన కూర్చున్న ఆయన అర్జునుడిని కాపాడాడు, నన్ను ఎన్నోసార్లు కాపాడాడు, నాతో పాటు మిమ్మల్ని కూడా కాపాడుగాక. 8 మంది వెనక, 8 రథములకి వెనక ఉన్న రథంలో కూర్చున్నాడు ఉండయి ఎవరు, ఈ సైంధవుడు. వాడు ఎంతసేపు సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో చూస్తున్నాడు, వాడి దృష్టి ఆకాశం మీద ఉంది. ఇప్పుడు సూర్యుడు కనపడకుండా పోగానే ఆనందం తట్టుకోలేకపోయాడు వాడు. ఆహా, సూర్యుడు అస్తమించేశాడు, ఇక అర్జునుడు చచ్చిపోయాడు, నా తల తెగదు అని రథం మీద దాక్కుని కూర్చున్నవాడు టక్కన పైకి లేచి అర్రెత్తి చూశాడు. అర్రు అంటే మెడ, అర్రు అనే శబ్దమునకు మెడ అండోయ్. అందరి పళ్ళకి అర్రు చాచొద్దు అంటే అందరి పళ్ళకి మెడ చాచొద్దు అని అర్థం. ఇప్పుడు తల ఎత్తగానే కృష్ణుడు అదిగో తిక్కుమాలాడు, తలెత్తాడు, వేసేయి అన్నాడు. ఈయన బాణం వేశాడు, బాణం దెబ్బకి తల తెగిపోయింది. చీకటి పడ్డాక చంపకూడదు కదా అని ఎవరైనా అనకుండా చక్రం తప్పుకుంది. మొత్తం సూర్యుడు ధగధగ మళ్ళీ మెరుస్తూ ఆకాశంలో కనబడ్డాడు. సూర్యుడు కనబడుతూనే ఉన్నాడు, వీడి తల తెగిపోయింది. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది, తల తెగిందో లేదో మొత్తం ఆ దుర్మార్గుడికి కాపలాగా ఉన్న కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళందరూ ఒకేసారి మీద పడిపోయారు అర్జునుడి మీద. అర్జునుడి మీద బాణాలు ఇస్తూ ఉంటే అర్జునుడు ఆ బాణాలని ఎదుర్కొంటూ ఉంటే కృష్ణుడు కంగారు పడుతూ, అర్జున అర్జున, ఈ సైంధవుడి తల నేల మీద పడకుండా ఆకాశంలో నిలబెట్టు అన్నాడు. వెంటనే ఈయన ఈ తెగిపోయిన తల కింద పడేలోపు బాణంతో టక్కర పైకి లేపాడు. ఈ బాణం ఆ తలని ఆకాశంలో ఎక్కువ చాలా దూరం పైకి పట్టుకుపోయింది. ఆ తలేమో కింద పడకుండా బాణాలతో కొడుతూ ఏదో బంతిని కింద పడకుండా చూస్తున్నట్టుగా ఆడుకుంటూ వీళ్ళతో యుద్ధం చేసి ఎంతసేపు ఈ గొడవ, ఈ తల కింద పడితే ఏమవుతుంది అన్నట్ట. నువ్వు నాకేసి చూడకు, డ్రైవింగ్ చేస్తున్నాడు ఇలా పక్కేసి చూసి బావగారు బాగున్నారు అనకూడదు, ఎదురుగుండా చూడాలి, వీడి గుండెలో బాంబులు పడతాయి లేకపోతే. అందువల్ల అదుగోనండి అని ఈయనటి చూస్తే ఆ బిల్డింగ్ చూసేటప్పుడు వీడు దేని గుద్దు తడవని భయం. అందువల్ల నువ్వు మాకేసి చూడద్దు, ఆ తలకేసే చూస్తూ తలని కింద పడకుండా కొడుతూ ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తూ నేను చెప్పే మాటలు విను అని కృష్ణుడు తన కేసు చూడకుండా చేసి ఏకకాలంలో అర్జునుడు ఒక పక్కన తల కింద పడకుండా పైనే అట్టే పెడుతున్నాడు, ఈ కింద ఉన్నటువంటి వాళ్లతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఒక కథ చెప్పాడు. ఏది యుద్ధంలో కథ, అక్కడో ఉపన్యాసం. నాయన, ఈ జయద్రథుడి తండ్రి పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు సింధు, ఆ సింధు దేశానికి రాజు, అతని పేరు వృద్ధక్షత్రుడు. వాడు తపస్సు చేసి వీడిని కొడుకుగా కన్నాడు. వీడు పుట్టగానే ఆకాశవాణి ఏమన్నది, వీడు యుద్ధరంగంలో తల పైకెత్తి రథంలో ఉండగా వీడి తలని ఒక వ్యక్తి నరుకుతాడు అన్నదట. యుద్ధరంగంలో ఏం చేస్తాడు వాడు? తల పైకెత్తుతాడు, ఆకాశంకేసి చూస్తాడు, అప్పుడు వీడి తల నరకబడుతుంది అని ఆకాశవాణి పుట్టినప్పుడు చెప్పిందిట. దాంతో వాళ్ళ నాన్న కోపం వచ్చింది, నా కొడుకు తల ఎవడు నేల మీద పారవేస్తే వాడి తల 100 చెక్కలైపోగాక అని చెప్పించి, ఎందుకంటే వాడు తపస్శాలి కనుక అలా చెప్పించి కొడుక్కి అంత చిన్న వయస్సులో పట్టం కట్టి కురుక్షేత్రంలోనే శమంత పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు నాన్న ఇక్కడ ఈ శమంత పంచకం అనే మడుగు ఉందే, పరశురాముడు ఏర్పాటు చేసిన మడుగు, ఆ మడుగు దగ్గర ఆశ్రమంలో సాయం సమయంలో అరుగు మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న శాపం వల్ల వీడి తల కింద పారేస్తే నీ తల 100 చెక్కలైపోతుంది అనగా మరి ఏం చేయనన్నాడు. ఈయన కంగారు పడకు, చెప్పింది విను, నీకు రాత్రి శివుడు మళ్ళీ పాశుపతం ఇచ్చాడు కదా, ఆ పాశుపతాన్ని తలుచుకుని వదిలిపెట్టు. పాశుపతానికి ఏమని చెబుతావు, ఈ తల వాళ్ళ నాన్న తొడ మీద పడేలా చెయ్యమను అనగానే ఓహ్ అని వెంటనే పాశుపతాన్ని తలుచుకుని, పాశుపతమా, ఈ సైంధవుడు తల పట్టుకెళ్ళి వాళ్ళ నాన్న వృద్ధక్షత్రుడు ఆశ్రమం బయట అరుగు మీద కూర్చున్నట్ట తపస్సు చేసుకుంటున్నట్ట ఆయన కుడి తొడ మీద వెయ్యి అన్నాడు. ఈ పాశుపతాస్త్రం ఆ తలకాయని పట్టుకొచ్చి ఈయన తొడ మీద వేసింది. ఈయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఛీ మానవ శిరస్సు, నా తొడ మీద వేసిన దరిద్రుడు ఎవడరా అని ఆ తల ఎత్తి నేల మీద వేశాడు. వేయడంతో ధామ్ అనే శబ్దంతో వాడి తలకాయ 100 చెక్కలైపోయింది. వాడు తల నరికినవాడు చావాలన్నా, వాడి తల నేల మీద వేసిన వాడి తల 100 చెక్కలైపోగానే చెప్పించాడు కృష్ణుడు. ఆ టెక్నిక్ ఏం చేశాడు, తల వాడి తొడ మీదే పడేలా చేసి వాడి కొడుకు తలని వాడే కింద వేసి వాడి తలకైన వాడే పగల కొట్టుకున్నాడు. ఎవడు తీసిన గొత్తులు వాడే పడతాడు. అసలు ఏం అద్భుతం అండి భారతం అంటే. చివరికి ఆ రకంగా వాడి తలకై పగిలిపోయింది, తండ్రి తల పోయింది, కొడుకు తల పోయింది. ఆ తర్వాత అప్పటిదాకాట ఏది, ఈ తల నేల మీద పడ్డం, వాడి తండ్రి తల పగలడం, ఈ రెండూ జరిగిన దాకా రథంలో వాడి మొండెం అలా ఉందిటండోయ్, తెగిన తల కానీ మొండెం మాత్రం కింద పడలేదు. కారణం తల కింద పడేదాకా మొండెం అలాగే ఉంటుందిట. ఆ తల కింద పడగానే మొండెం కింద కొరిగిపోయింది. అప్పుడు ఎంతో ఆనందంతో ధర్మరాజు గారికి నమస్కారం చేశాడు. అప్పుడు చెప్పాడు ఆయన, భారతం అంటేనే శివకేశవ అద్వైతత్వం, ఈ కృష్ణుడే శివుడు, శివుడే కృష్ణుడు, ఇద్దరూ కలిసి నన్ను నడిపిస్తున్నారు అని. ఇంకా చివరిగా ఏంటో తెలుసా, మహాభారత యుద్ధంలో అర్జునుడు రోజు శత్రువు మీదకు బాణం వేసేవాట. ఈ బాణం వేసినప్పుడల్లా ఈ బాణం చివర ఒక ఆయన సోలం పుచ్చుకుని సూక్ష్మ రూపంతో ఉండేవాట. ఉదాహరణకు అర్జునుడు ఇలా బాణం ఎక్కువ పెట్టగానే ఆ బాణం చివర ఒక ఆయన వచ్చి నిలబడేవాడు. ఆయన కనబడి కనపడకుండా ఉండేవాడు. ఆయన చేతిలో ఒక సోలం ఉండేది. అర్జునుడు బాణం వేయగానే ఈ బాణం కంటే ముందు ఆ మనిషి వెళ్ళి అవతల వాడి గుండెలో పోటు పొడిస్తే ఆ తర్వాత అర్జునుడి బాణం అందులో గుచ్చుకునేది. అర్జునుడు ఏమనుకునేవాడు, నా బాణం తగులుతోంది చస్తున్నాడు అనుకునేవాట. ఈ హనుమాను అర్జునుడికి వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణ, యుద్ధం అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను, నేను రోజు బాణం వేస్తూ ఉంటే ఎవడో ఒక పురుషుడు వచ్చి నా బాణం మీద నిలబడి శత్రువులు చెబుతున్నాడు ఎవరు అన్నట్ట, అది నేను కాదు వ్యాసుడు చెబుతాడు అన్నాడు కృష్ణుడు. అప్పుడు వ్యాసుడిని అడిగాడు ఈయన, ఆయనే శివుడురా, నీకు వరం ఇచ్చాడు ఆయన, వరం ఇచ్చి నీ బాణం మీద నిలబడి నీ శత్రువుని తాను చంపి ఆ తర్వాత నీకు ఆ ఖ్యాతి వచ్చేలా చేశాడు. శివుడు నిన్ను అనుగ్రహించడానికి గల కారణం ఈ కృష్ణుడు. అందువల్ల శివకేశవులిద్దరినీ కలిపి జపం చేసి వారిద్దరిలో భేదతత్వం పాటించనివాడు యావజ్జీవితం సుఖంగా ఉంటాడు. ఎంత కరుణాస్వరూపుడండి శివుడు. వరం ఇవ్వడం కాదట, ఈయన వేసే బాణానికి చివర నిలబడి ప్రతి బాణం చివర నిలబడి శత్రువుని చంపాడు. ఆ కర్ణుడిని చంపింది ఆయనే, వీడిని చంపింది ఆయనే, అందరినీ చంపింది ఆయనే. ఇదంతా పక్క నుండి కృష్ణుడు నడిపించాడు. ఇదంతా గ్రహించి శివాయ విష్ణు రూపాయ అనుకోండి, ఓం శివాయ నమః, ఓం కేశివాయ నమః. ఇప్పుడు అర్థమైందా, ప్రారంభంలో మీ అందరి చేత ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పించడం వెనక అసలు ఎంత కథ ఉన్నది. భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ భారత అధిష్టాన దేవతలు మిమ్మల్ని రక్షించురుగాక. ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ముందు శివ సహస్రనామం చెప్పాడు, తర్వాత విష్ణు సహస్రనామం చెప్పాడు, రెండూ ఉంటాయి. విష్ణు సహస్రనామం బయటకు వచ్చినట్టుగా శివ సహస్రనామం రాలేదు. అందుకే మీ అదృష్టం దుబాయ్ వచ్చాక శివ సహస్రనామాన్ని మొన్న సోమవారమో మంగళవారం రికార్డ్ చేశాను మీకోసం, అది యూట్యూబ్లోకి వచ్చేస్తుంది, అది వచ్చాక అది కూడా వినండి. అని మరోసారి మంగళాశాసనం చేస్తూ ఎంత మహాకార్యక్రమం ఏర్పాటు చేశారు మీ అందరికీ పేరు పేరున అనేక మంగళాశాసనములు. గురువుగారు అందరి పేర్లు చెప్పలేరు కనుక ఈ పేర్లన్నీ చెబితే ఇప్పుడు వారికి వీరికి రాజకీయ నాయకులు చెబుతారు. రాజకీయ నాయకులు మొదలెడితే రామకృష్ణ గారికి, ఫణి గారికి, పవన్ గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీవత్స గారికి, సత్యనారాయణ గారికి, దీనికి ఒక గంట తీసుకుంటుంది. అందులో అందరికీ పేరు చెప్పక్కర్లా, మనస్సులో ఉంటారు మీ అందరూ. అందులో మీకు అనేక శుభములు కలుగుగాక. రేపు ఫిబ్రవరి 22, 23, 24 తారీఖుల్లో ప్రణవపీఠంలో ఇప్పుడున్న ఆలయాలతో పాటు సత్యనారాయణ ఆలయం కూడా నిర్మాణం అవుతున్నది, ప్రతిష్టకు నోచుకుంటున్నది. ఆ ప్రతిష్టకి ఇదే మీకు ఆహ్వానం, రండి తప్పక వచ్చి చూడండి. ఇంకొకటి కూడా ఉన్నది, భాగవతాన్ని 5000 సంవత్సరాల క్రితం శుకుడనే మహర్షి బంగారపు సింహాసనం మీద పెట్టి ఊరేగించాడు పరీక్షిత్తు గారికి భాగవతం చెప్పినప్పుడు. పరీక్షిత్తుకి భాగవతం శుకుడు చెప్పాడు కదా, అప్పుడు భాగవత సప్తాహం అయిపోయాక భాగవతాన్ని బంగారపు సింహాసనం మీద పెట్టి ఊరేగించారని విన్నాం ఒక ఐతిహ్యం. ఆ తర్వాత ఎవరు చేశారో మనకి తెలియదు, ఎక్కడ ప్రమాణం లేదు. భాగవతం 12వ స్కంధంలో 13వ శ్లోకంలో ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం, భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు, భాద్రపద పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించండి, ఆ కార్యక్రమం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు, శాశ్వత వైకుంఠం వస్తుంది అని ఉన్నది. అదే మాట మళ్ళీ వ్యాసుడు భాగవతంలోనే కాక పద్మపురాణంలో, స్కాంద పురాణంలో కూడా చెప్పాడు. ఆ పని ఇప్పుడు ఈ సంవత్సరం మేము చేస్తున్నాం. రేపు 2024 సెప్టెంబర్ 17వ తారీఖు పౌర్ణిమ, అది కూడా భాద్రపద పౌర్ణిమ. అందుకే సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు ద్వారకానగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించినటువంటి పవిత్ర ద్వారకానగరంలో గుజరాత్లో భాగవత సప్తాహం చేస్తున్నాం. బంగారపు సింహాసనం తయారు చేయిస్తున్నాం, ఆ సింహాసనం మీద భాగవతాన్ని ఊరేగిస్తాం. ఎక్కువ దూరం కాదు, ఉపన్యాసం చెప్పే చోటు నుంచి రుక్మిణీమాత ఉన్న ఆలయం వరకు 3 కిలోమీటర్లే కేవలం. కాబట్టి ఆ 3 కిలోమీటర్లు పల్లకీలో పెట్టి ఈ సింహాసనాన్ని, దాని మీద భాగవతాన్ని పెట్టి ఊళ్ళో ఆ గుజరాత్లో నారాయణ స్మరణ చేసుకుంటూ ఊరేగిస్తాం. ఆ కార్యక్రమానికి కూడా అవకాశం ఉంటే రండి, రావడానికి ప్రయత్నించండి. హరి ఓం తత్సత్. ఏ దేశం నందుగా
పడిగారు శ్రీ లత గారు తుది హృదయ